ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ లీలామాధురి సిరీస్కి స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం నుంచి అత్యంత ముఖ్యమైన అధ్యాయాలు చర్చించుకోబోతున్నాము. ఆ అధ్యాయాల పేరే రాసలీల వర్ణనము. ఈ అధ్యాయాలు భాగవతం 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు వస్తుంది. 5 అధ్యాయాలు, 5 చాప్టర్స్. దీన్నే రాస పంచాధ్యాయం అంటారనమాట. రాస పంచాధ్యాయం అంటారు. ఇది చాలా ఉత్కృష్టమైన సబ్జెక్ట్స్ చెప్పాలి అంటే. 29వ అధ్యాయము కృష్ణుడు మరియు గోపికలు కలయిక, 30వ అధ్యాయము గోపికలు కృష్ణుడి కోసం ఎదుగులాట, 31వ అధ్యాయము గోపీగీతం, 32వ అధ్యాయం రీయూనియన్ తిరిగి కలయిక, 33వ అధ్యాయం రాసలీల నృత్యం. ఈ 5 అధ్యాయాలు. సో సింపుల్గా చెప్పాలి అంటే శాస్త్రాలు అసంఖ్యాకం, అన్లిమిటెడ్ స్క్రిప్చర్స్. ఈ వేదాలు అనేవి లక్ష లక్షల శ్లోకాలు. అవి ఆ వేదాల యొక్క సారము వేదాంత సూత్రం. ఈ వేదాంత సూత్రం యొక్క సారము శ్రీమద్ భాగవతం, రైట్? అండ్ శ్రీమద్ భాగవతం యొక్క సారము దశమస్కందం. అండ్ దశమస్కందం యొక్క సారము రాసమహాపంచాధ్యాయ, అంటే 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు. కాబట్టి ఇది అంటే సమస్త శాస్త్రాల యొక్క సమస్త ఇష్టం, అన్ని శాస్త్రాలకు సారము ఈ 5 అధ్యాయాలు రాసమహాపంచాధ్యాయం అని చెప్పి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత. సో దిస్ ఇస్ అంటే మనం భౌతికమైన విద్యలో చెప్పాలి అనుకుంటే దీన్ని పిహెచ్డి అని కూడా అనలేమన్నమాట. దీనికి ఏదో కొత్త పేరు పెట్టాలి అంటే, ఇప్పుడు భౌతికమైన ఎడ్యుకేషన్లో దానికి లిమిట్ అంటూ ఉండదు. సో అదేవిధంగా స్పిరిచువల్ నాలెడ్జ్ కాదు, ఆ యొక్క ఉత్కృష్ట పరాకాష్ఠ అది ఈ రాసమహాపంచాధ్యాయం. కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవడం అనేది సంపూర్ణంగా చాలా కష్టము, మన స్థాయి కాదు వీటిల్లో విస్తారంగా చర్చించుకోవడానికి. కాబట్టి సొంతంగా మనం చదవాలని ప్రయత్నిస్తే, ఈ అధ్యాయాలు సొంతంగా చదవాలని ప్రయత్నిస్తే మనము ఒకటి ఆ యొక్క భావనలు, కృష్ణుడు కానీ గోపికాశ్రీ వారి భావనలు మనం అర్థం చేసుకోలేము. మనం చదివినంత మాత్రాన మనం అర్థం చేసుకోలేము. కాబట్టి శుద్ధ భక్తుల నుంచి ఈ అధ్యాయాలు కేవలం శుద్ధ భక్తుల నుంచి వింటేనే అది మనకి మంచిది, రైట్? సో నేనైతే ఈ అధ్యాయాలని చదవడానికి రికమెండ్ చేయను. మాకు కూడా మా శిక్షా గురువులు చదవమని అట్లీస్ట్ మొదట్లో అంటే ప్రాథమిక దశలో ఈ అధ్యాయాలు మనము చదవకపోవడం మంచిది. ఎందుకంటే హయ్యెస్ట్ డోస్ అనమాట, కాబట్టి మన స్థాయి అయితే కాదు. కాబట్టి నేను నా భక్తి జీవితంలో పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజ్ శరత్ పూర్ణిమ గ్లోరీస్ ఆఫ్ శరత్ పూర్ణిమ అనే ఒక లెక్చర్ ద్వారా నేను ఈ 5 రాసమహాపంచాధ్యాయ అది నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు దీని గురించి నేను చాలా క్లుప్తంగా మాత్రమే చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఈ యొక్క 5 అధ్యాయాలు చెప్పడానికి నాకు అర్హత ఉంది అని నేను ఏమాత్రం అనుకోను. ఇట్ ఇస్ ఫ్యాక్ట్, నాకేం అర్హత లేదు, నా స్థాయి కూడా కాదు అది. బట్ దాని యొక్క సమ్మరీ అంటే సంక్షిప్తంగా క్లుప్తంగా అట్లీస్ట్ ఆ యొక్క, ఎందుకంటే మనకు తెలియాలి అసలు రాసలేలు అంటే ఏదో తెలియాలి. కాబట్టి అది నేను మీకు కొంచెం నాకు అర్థమైనంతలో నా శక్తి కొద్దీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానమాట, రైట్? సో బట్ యాజ్ ఎ సెడ్ దిస్ ఈజ్ టు బి హర్డ్ బై ప్యూర్ డివోటీస్, ఫ్రమ్ ప్యూర్ డివోటీస్. సో భగవంతుని యొక్క లీలలు మనం చూసినట్లయితే డే 1 క్లాస్లో చెప్పాను. ఏం చెప్పానంటే భగవంతుడిది అంటే ఎవరైనా సరే వ్యక్తి 4 స్థాయిల్లో ఉంటారనమాట, 4 ఫేజెస్ ఆఫ్ లైఫ్. మొదటిది బాల్య దశ, 4 దశలు. రెండవది పౌగండ దశ, మూడవది కైశోర దశ, నాలుగవది యవ్వన దశ. మామూలుగా అయితే మొదట 5 ఏళ్ళు బాల్య దశ, 5 నుంచి 10 పౌగండ దశ, 10 నుంచి 15 కైశోర దశ, 15 నుంచి 20 యవ్వన దశ. కానీ శ్రీకృష్ణుడి విషయానికి వచ్చినప్పటికీ 1.5 times 1.5 రెట్లు వేగంగా భగవంతుడు అభివృద్ధి చెందుతారు కాబట్టి భగవంతుడికి 3.4 ఇయర్స్ అంటే 3 సంవత్సరాలు 4 నెలలకే బాల్య దశ నిండుతుంది. 3 సంవత్సరాలు 4 నెలల నుంచి 6 సంవత్సరాలు 8 నెలల వరకు అది పౌగండ, అండ్ 6 సంవత్సరాలు 8 నుంచి తర్వాత 10 ఏళ్ళకి 10 సంవత్సరాల వరకు, రైట్, అదేమవుతుంది, దట్ బికమ్స్ అంటే 40 మంత్స్ ఈచ్ అనమాట, అది కైశోర దశ. సో భగవంతుడు తన లీలల్లో మనం ఫస్ట్ ఈ బాల్య లీలలు భగవంతుడు గోకులంలో చేశారు, తర్వాత ఈ యొక్క పౌగండ లీలలు బృందావనంలోని, తర్వాత ఈ యొక్క కైశోర లీలలు మనము నందగామంలో చేస్తారనమాట. మనం ఈ సంవత్సరం ఇస్కాన్ విజయవాడ అందరికీ బృందావన యాత్రకు తీసుకెళ్తున్నారు. సో గత 10 రోజుల నుంచి మీరు చాలామంది లీలలు వింటున్నారు, చాలామంది మెసేజ్లు ఫోన్లో వస్తున్నాయి, ప్రభుజీ చాలా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఉంది అని చెప్పి. ఇవన్నీ కూడా మనము బృందావన యాత్రలో చూడబోతున్నాము. ఇప్పుడు చెప్పినవి ఇంకా చెప్పనివి కూడాను, కాబట్టి అది కూడా కార్తీక మాసంలో వెళ్ళబోతున్నాము. కాబట్టి భక్తులు ఎవ్వరు కూడా ఈ యొక్క బృందావన యాత్ర మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే చదవడం కన్నా వినడము ఇంకా శ్రద్ధగా అర్థమవుతుంది, దానికన్నా చూడడము ఆ పవిత్ర ప్రదేశాల్లో ఈ లీలలు చర్చించుకోవడం ద్వారా నిజంగా మనకి మన హృదయంలో కృష్ణుడు నాటుకుపోతాడు. అండ్ అది జీవితం యొక్క సాఫల్యమే, అది జీవితం యొక్క సాఫల్యం ఏమిటి, భగవంతుడు మన హృదయంలో గూడు కట్టించుకోవాలన్నమాట. యు షుడ్ మేక్ ఎ నెస్ట్. ఒకసారి గూడు కట్టుకుంటే పక్షి అక్కడ కదలదు, అక్కడ ఉండిపోతుంది. సో అదేవిధంగా భగవంతుడిని అని మన గూడు కట్టు ఎలా కట్టుకోవాలంటే శ్రవణం ద్వారా, అది కూడా ధామంలో. శ్రవణం అనేది నిజంగా మనకి ధామం అంటే బృందావన ధామం పట్ల, ఆ తీర్థం పట్ల మనల్ని ఆకర్షింపే, మన హృదయం ఆకర్షింపబడుతుంది. సో అందుకనే యాత్రలు అనేవి అంత ముఖ్యం. యాత్రలు అంటే కేవలము చాలాసార్లు మీలో కొంతమంది వెళ్ళుండొచ్చు, కానీ భక్తులతో వెళ్ళడం అనేది వేరే లెవెల్. ఎందుకంటే భక్తులతో వెళ్ళినప్పుడు మనము ఆ శ్రవణం అంటే కథ, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తామన్నమాట. కాబట్టి శ్రవణం కీర్తనం ద్వారా మన హృదయాంతరంలో భగవంతుడు చచ్చుకొని పోతాడు. సో అది సార్ భగవంతుడు బాల్యలీల, పౌగండ లీల, కైశోర లీల. సో బాల్యలీలలో కృష్ణుడి యొక్క లీలలు ఎలా ఉండేవంటే, ముఖ్యంగా వాత్సల్య భావంలో ఉన్న గోపికలు, నెక్స్ట్ గొల్లవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేవి. ఎందుకంటే చిన్నపిల్లప్పుడు వాత్సల్య భావం, భగవంతుడు లీలలు కూడా ఎలా చేసేవారంటే వాత్సల్య భావంలో ఉండే భక్తుల్ని ఆకర్షించేవాడు కృష్ణుడు. తర్వాత భగవంతుడు పావుగంట స్థాయికి వచ్చినప్పటికీ భగవంతుడు లీలలు ఎలా తయారవంటే, అది ఒక సాక్యభావం, సాక్యభావంలో ఉండే వాళ్ళకి, గోపవాలకులు సింపుల్ చెప్పాలంటే సాక్యభావంలో ఉండే వాళ్ళని భగవంతుడు ఆకర్షించేవాడు తన లీలల ద్వారా. మనం చదువు బృందావన మన పేజీ భాగవతం చదివినట్లయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ 14-15 అధ్యాయాలు మనం చూసినట్లయితే అవి ఎలా ఉంటాయి, అవి ముఖ్యంగా భగవంతుడి వాత్సల్య భావం లీలలు అనమాట, చిన్ని కృష్ణుడి యొక్క చిలిపి లీలలు ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, కృష్ణుడు గోవత్సలను తీసుకెళ్ళడం మొదలెడతాడు. తర్వాత గో 5 ఏళ్ళు నిండిన తర్వాత ఆ గోవులు తీసుకెళ్ళడం మొదలెడతాడు. ఈ లీలలు అన్నీ ఎలా ఉంటాయంటే వాత్సల్యం అనే సాక్యభావంలో ఉండేవాళ్ళు. సాక్యభావంలో ఎవరు, గోపబాలకులు, అవి ఎక్కువ ప్రామినెంట్గా ఉండేవి. అండ్ తర్వాత 80 నెలలు అంటే 6 సంవత్సరాల 8 నెలల నుంచి 10 ఏళ్ళ వరకు, అంటే కృష్ణుడు 10 ఏళ్ళు బృందావనంలో ఉంటాడు కదా, అదేంటి అంటే కైశోరం. సో భగవంతుడు కైశోరంలో ఉన్నప్పుడు అతని లీలలు ముఖ్యంగా మాధుర్య భావంలో ఉండే గోపికా స్త్రీలని, గోపికలని ఆకర్షింపేవన్నమాట. అండ్ మనము భగవంతుడు వాత్సల్య భావంలో ఎక్కువ ఎవరితో సంబంధం ఉండేది, యశోదామాత, నందబాబా, నందమహారాజ్. భగవంతుడు సాక్యభావంలో ఉన్నప్పుడు ఎవరు, గోపబాలకులు, శ్రీదామ, సుధామ, శోక కృష్ణ, ఉజ్వల సఖ ఇలాగా. అండ్ భగవంతుడు మాధుర్య భావంలో సంబంధం ఎవరితో ఉండేది, గోపిక లలిత, విశాఖ, రాధారాణి, ఇందులేఖ, తుంగ విద్య, రంగదేవి, సుదేవి. మనం శ్రీదా మాయాపూర్ వెళ్ళినట్లయితే మనం చూస్తాం కదా, రాధా మాధవ్ అష్టసఖి, అవునా కాదా. సో అందరు గోపిక స్త్రీలు అనమాట. సో ఆ సంబంధం అంటే మాధుర్య భావ సంబంధం. సో ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మూడు భగవంతుడు ఒక సేమ్, అండ్ మూడు భావాల్లో మనం దాస్య భావాన్ని సుఖదేవ గోస్వామి ఎక్కువ వర్ణించరు, శాంతరసాన్ని అసలు వర్ణించరు. సో సుఖదేవ గోస్వామి భాగవతంలో దశమ స్కంధంలో ముఖ్యంగా వాత్సల్య, సాఖ్య మాధుర్య ఈ మూడు రసాలని ఎక్కువ వివరిస్తారన్నమాట. ఆ మూడు రసాలను భక్తులతో వాళ్ళ ఆ యొక్క లీలను వివరిస్తారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ మూడు కూడా ఏ స్థాయిలో లీలలివి, ఈ మూడు కూడా ఆధ్యాత్మిక స్థాయిలో లీలలివి. ఇవేవి కూడా భౌతిక స్థాయి లీలలు కాదు. అంటే ఏ లీలల్లో కూడా భౌతికత అనేది లేదన్నమాట. భౌతికత అంటే ఏంటి చెప్పండి? భౌతికత అంటే ఈశ్వరో మహంభోగి అంటే స్వార్థం అనేది, లేదా శారీరక స్థాయి అనేది, లేదా మన హృది ఆరు అనర్థాలు ఉన్నాయి కదా, కామము, క్రోధము, లోభము, మోహం, మదమాత్సర్యాలు. సి ఇవేవి కూడా ఈ ఆరు అనర్థాలు కానీ, శారీరక స్థాయి కానీ, ఇవేవి కూడా ఈ మూడు సంబంధాలు, ఈ మూడు రకాల సంబంధాలు. ఏంటో మూడు రకాలు, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. ఈ మూడు రకాల సంబంధాల్లో కూడా నథింగ్ ఇస్ అ మెటీరియల్ ప్లాట్ఫామ్, శారీరక స్థాయిలో కాదు. మరియు ఈ అనర్థాలు అనేవి వాటి దరిదాపులు కూడా ఉండవన్నమాట, రైట్? సో ఆచార్యులు అనేవారు వీటి గురించి చాలా వివరంగా వివరిస్తారు. అండ్ మనకి ఈ వీటిల్లో సాఖ్య, వాత్సల్య అర్థం చేసుకోవడం సులభం. కృష్ణుడికి యశోదమాతతో సంబంధం, దాన్ని ఎవరు తప్పు పట్టరు ఇన్ జనరల్గా, ఓకే? సిమిలర్గా కృష్ణుడికి గోప బాలకులతో సంబంధం, దాన్ని కూడా ఎవరు తప్పు పట్టరు. కానీ కృష్ణుడు గోపికలతో సంబంధం, దాన్ని క్వశ్చన్ మార్క్ చేస్తారనమాట. కానీ ఎందుకంటే మనం బద్ధావస్థలో ఉన్నాం కాబట్టి, మన బద్ధావస్థలో ఉన్నప్పుడు మనకి ఆ లీలలు తదితరపు ఎలా అనిపిస్తుంది అంటే, మనము అంటే పచ్చకామరలో ఊరంతా పచ్చ కనిపిస్తుంది. మన చేతన, మన దృక్పథంతో, మన లెన్స్తో మనం చూస్తే ఏమవుతుంది, అందులో మన తప్పు కనిపిస్తుంది. దాన్ని మనం కొంచెం బివిల్డర్ అవుతాం. బివిల్డర్ అంటే ఐ డోంట్ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. కానీ మనం అర్థం చేసుకోవాలంటే మూడు లీలలు కూడా సమానమే. అండ్ ఇప్పుడు మనము భాగవతం నుంచి చూస్తాము ఏ విధంగా, ఇప్పుడు యశోదమాత ఉన్నారనుకోండి, యశోదమాత సాధారణ స్త్రీ కాదు. యశోదమాత ఏం చేస్తున్నారు? కృష్ణుడికి పాలిస్తున్నారు, కృష్ణుడిని తినిపిస్తున్నారు, కృష్ణుడికి తప్పు చేస్తే మందలిస్తున్నారు, కృష్ణుడు వెంట పడుతున్నారు, బట్టలు వేస్తున్నారు, స్నానం చేపిస్తున్నారు, మాల వేస్తున్నారు, అలంకరిస్తున్నారు. బట్టలు ఇవే లేదు, ఇవి ప్రతి ఇంట్లో చేసేదే. కానీ యశోదమాత అదే పని చేస్తున్నారు కృష్ణుడికి. కానీ యశోదమాత స్థాయి మిగతా వల్ల కాదనమాట. యశోదమాత స్థాయి ఏంటి, షీఈస్ నాట్ ఈవెన్ ఎ డివోటివ్. యశోదమాత మామూలుగా సామాన్య భక్తురాలు కూడా కాదు, ఆవిడ నిత్య సిద్ధ. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఒక విషయం మీద మనము కామెంట్ చేసే ముందు ఆ విషయం గురించి సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలన్నమాట. నిత్య సిద్ధ అంటే ఏంటంటే, నిత్య సిద్ధ అంటే ఎటర్నల్ అసోసియేట్. అంటే భగవంతుడు తన ధామం గోలోక వృందావనంలో భగవంతుడి యొక్క నిత్య పార్షదులు అంటారన్నమాట. నిత్య పార్షదులు అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ కృష్ణ భగవంతుడితో ఉంటారు, వాళ్ళు మారరు, ఎప్పటికీ మారరు. భగవంతుని ధామంలో యశోదా స్థానం పదిలం, దానికి పోటీ లేదు, రీప్లేస్మెంట్ లేదు, ఎలక్షన్స్ లేవు, బై ఎలక్షన్స్ లేవు, నామినేషన్స్ లేవు, ఏమీ లేవు. యశోదా ఇస్ యశోద, నిత్య సిద్ధ, ఫిక్స్డ్ రిలేషన్. నందబాబా ఇస్ నందబాబా, నిత్య సిద్ధ, ఫిక్స్డ్ రిలేషన్షిప్. సో యశోదామాత, సో ఆవిడ ఇప్పుడు భగవంతుడు ఇక్కడ ఈ లోకంలో భగవంతుడు వచ్చినప్పుడు భగవంతునితో పాటు తన యొక్క నిత్య సిద్ధులు కూడా వస్తారనమాట, నిత్య పార్షదులు కూడా వస్తారు. సో యశోదామాత కూడా, కృష్ణుడు ఈ లోకంలో వచ్చినప్పుడు యశోదామాత కూడా వస్తారు. సో నిత్య సిద్ధ అంటే, సో ఆవిడ సాధారణ స్త్రీ కాదు. అందుకని భాగవతంలో దశమ స్కంధంలో శ్లోకం వస్తుంది. ఏమని వస్తుంది అంటే, పదవ అధ్యాయం అనుకుంటాం, దశమ స్కంధంలో పదవ అధ్యాయంలో వస్తుంది. నేమం విరించో నా భవో నా శ్రీరపి అంగ సంశ్రయ ప్రసాదే లేబిరే గోపి యత్తత్ ప్రామా విముక్తితాత్. ఏమని వస్తుందంటే, నేమం విరించో నా భవో, నేమం నా విరించి, విరించి అంటే ఎవరు చెప్పండి? విరించి అంటే బ్రహ్మదేవుడు అనమాట. నా శ్రీర్ లక్ష్మీదేవి అంటే, ఇక్కడ సుఖదేవ గోసేమంటున్నారంటే బ్రహ్మదేవుడికి కానీ పరమశివుడికి కానీ లక్ష్మీదేవికి కానీ, లక్ష్మీదేవి ఎవరు, స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క సగభాగం లక్ష్మీదేవికి కానీ, వాళ్ళెవ్వరికి కూడా భగవంతుడి నుంచి యశోదామాతకి ఎంత కృప వచ్చిందో అంత కృప వాళ్ళకి రాలేదు అని చెప్తున్నారు. ఏంటా కృప, యశోదామాతకు వచ్చిన కృప ఏంటి అంటే, ప్రసాదే లేబిరే గోపి అంటే ఏంటా కృప అంటే, కృష్ణుడు స్వయాన యశోదామాత తల్లి కింద స్వీకరించి ఆవిడ స్తనాల్లోంచి పాలు తాగేవాడు భగవంతుడు. భగవంతుడు అందరికీ అన్నదాత, అవునా కదా? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. అంటే భగవంతుడు ఒక రోడ్డు మీద ఉన్న ఒక చిన్న చీమ నుంచి ఒక ఏనుగు, చీమ ఎంత తింటుంది ఎంత తింటుంది, ఏనుగు ఎంత తింటుంది, ఒక చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి జంతువుకు కూడా భగవంతుడే అన్నీ సప్లై చేస్తున్నాడు. చీమ ఏమీ ఆకలి చచ్చిపోవట్లేదు, ఏనుగేమీ ఆకలి చనిపోవట్లేదు, ప్రతి జీవికి ఏది కావాలో భగవంతుడు అది ఇస్తాడు అన్నమాట. అలాంటి భగవంతుడు తనకు తానుగా ఒక వ్యక్తికి దాసోహం అయిపోతున్నాడు. ఆవిడ ప్రేమతో ఇచ్చిన ఆవిడ ప్రేమ అనేది పాల ద్రవ రూపంలో పాలు కింద మారి భగవంతుడు ఆ పాలు తాగుతున్నాడు అనమాట, మనం చూసుకోవచ్చు. సో అది యశోదమాత యొక్క స్థానం, రైట్? సో సుఖదేవ్ గారు చెప్తున్నారు, అరే ఏమిటి అదృష్టం అంటే పైన లోకాలను చూసేవారు అనమాట, దేవతామూర్తులు అందరూ చూసేవారు ఈ ఎక్కడ గోకులంలోకి. ఏంటది, కృష్ణుడు యశోదమాత పాలు తాగుతుండేవాడు అని కళ్ళంతా యశోదమాత కృష్ణుడి వైపే చూస్తూ ఉండేది, అని కృష్ణుడు యశోదమాత వైపే చూస్తూ ఉంటాడు అనమాట. అండ్ భగవంతుడు యశోదమాత పాలు ఆగట్లేదు, అలా ఇస్తూనే ఉంటుంది, ఎందుకంటే అంత ప్రేమ కృష్ణుడి మీద. అండ్ కృష్ణుడు కూడా ఎంత పాలు తాగుతూనే ఉంటాడు అనమాట, ఎందుకంటే ఎంతైనా భగవంతుడు తాగలడు. ఎందుకు తాగలడు అంటే యాక్చువల్గా భగవంతుడు తాగుతుంది పాలు కాదు, యశోదమాత యొక్క ప్రేమ దాని ద్రవరూపం అది. సో భగవంతుడు అన్లిమిటెడ్ కెపాసిటీ భక్తుల యొక్క ప్రేమను స్వీకరించడానికి, అండ్ భక్తులకి కూడా అన్లిమిటెడ్ కెపాసిటీ భగవంతుడిని ప్రేమించడానికి. సో అది దట్ ఈస్ ఏ లవ్. ఏ లవ్ ఏంటంటే సన్ అండ్ మదర్ మధ్య. సో యశోదమాత స్థాయి అది, ఆ స్థాయి యశోదమాతదే. యశోదమాత సాధారణ స్త్రీ కాదు, రైట్? కాబట్టి భగవంతుని లీలల్లో ఆ లీలలు చూసినట్లయితే ఆ లీలన్నీ సామాన్యంగా ఉంటాయి, సాధారణంగా ఉంటాయి, కానీ ఆ వ్యక్తులు సామాన్యులు కాదు. సిమిలర్గా సో ఇప్పుడు మనం వాత్సల్యరస్ చూసాము, ఇప్పుడు మనం సాకిరస్ చూద్దాం. ఇదే విధంగా గోప బాలకుల్ని చూసుకున్నట్లయితే, గోప బాలకులు, ఈ గోప బాలకులు కూడా వీళ్ళు సామాన్యులు కాదు. భాగవతంలో ఏమని వస్తుందంటే దశమ స్కందం 12వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం, 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి ఏమని వర్ణిస్తారంటే, ఈ అగాసుర వధర్ అనే అధ్యాయంలో వస్తుంది ఈ యొక్క శ్లోకాలు. ఏమని వస్తుందంటే, ఈ గోప బాలకులు ఏ విధంగా కృష్ణుడితో ఆడి పాడుతున్నారు అని చెప్పి. ఎలా ఆడుతున్నారు, దే ఇమిటేటింగ్. కొన్నిసారి కొంగల్లాగా ఎగడానికి ప్రయత్నిస్తున్నారు, కొన్నిసారి కప్పల్లాగా గెంతడానికి ప్రయత్నిస్తున్నారు, కొన్నిసార్లు కృష్ణుని ఒక మూల నుంచి ఎవరు ఫస్ట్ కృష్ణుని పట్టుకుంటారో, నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని కృష్ణుడితో పరుగు పందేరని ఆడుతున్నారు. కొన్నిసార్లు కృష్ణుని ఓడిస్తున్నారు, రెండుసార్లు కృష్ణుడి భుజం మీద ఎక్కి కృష్ణుణ్ణి ఆట పట్టిస్తున్నారు, కృష్ణుణ్ణి ఆట పట్టిస్తున్నారు. ఇది మనం చదివినప్పుడు మనం డిస్టర్బ్ అవుతున్నామా? అవ్వట్లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఇది సాధారణ లీల కాదు, ఈ గోప బాలకులు సామాన్యులు కాదు అని చెప్పి. అదే విషయాన్ని సుఖదేవ గోస్వామి ఇవన్నీ చెప్పిన తర్వాత కంక్లూజన్లో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గణాతం పరదైవతేనా మాయాశ్రితానం నరదారకేనా సాకం విజాహ్రు కృతపుణ్యపుంజ. కృతపుణ్యపుంజ ఏమన్నారంటే, ఇన్ దిస్ వే ఇత్తం, ఇత్తం అంటే ఈ విధంగా, సఖాయ అంటే గోప బాలకులు సఖులు, కృష్ణుడి యొక్క సఖులు, బ్రహ్మ సుఖానుభూత్యా ఎంతో అమితమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందేవాళ్ళు. ఎలా పొందేవాళ్ళంటే కృష్ణుడి సాంగత్యంలో. దాస్యం గతానం పరదేవతానం అని చెప్పి, రైట్? సో ఈ విధంగా భగవంతుని యొక్క నిత్య సేవకుల కింద మారి, ఎలా సేవకులు, యశోదమాత కూడా సేవకురాలే కృష్ణుడికి, కానీ ఆ సేవ అనేది ఎలా అందిస్తుంది, వాత్సల్య భావంలో. ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏమంటున్నారు, ఈ గోప బాలకులు కూడా ఈ విధంగా అంటే కృష్ణుడితో ఆడుపాడుతూ కృష్ణుడిని ఆట పట్టిస్తూ వాళ్ళు కృష్ణుడికి సేవ చేస్తున్నారు. అదేంటి ప్రభుజీ, ఆట పట్టిస్తూ సేవ చేయడం ఏంటి ప్రభుజీ, ఆట పట్టిస్తూ సేవ చేయడం ఎలా అవుతుంది? ఈ కృష్ణుడిని ఏడిపిస్తూ, కృష్ణుడిని ఏడిపిస్తారు, నోట్లో మిరపకాయ పెట్టేస్తారు, కృష్ణుడు అంటారు, రసగుల్లా పెడతా అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు కృష్ణుడు, నోట్లో మిరపకాయ పెట్టేస్తారు, కృష్ణుడు నవ్వేస్తాడు అనమాట, నోట్లో ఇంకోసారి చామంతి పువ్వు పెట్టేస్తారు, నోరంతా ఈ అంటే వగరైపోతుంది. సో కృష్ణునితో ఆడు పాడుతున్నారు, ఆట పట్టిస్తున్నారు, ఏడిపిస్తున్నారు. ఈ విధంగా సుఖదేవ గోస్వామి ఏమంటున్నారు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా కృష్ణుడితో శాశ్వత సేవకులుగా మారి కృష్ణుడికి ఈ విధంగా సేవ చేస్తున్నానని చెప్తున్నారు అని చెప్పేమంటారంటే, వీళ్ళు సాధారణ బాలకులు కాదు. ఏమని చెప్తున్నారు, ద కౌహెడ్ బాయ్స్ హ్యావింగ్ అక్యుములేటెడ్ ద పయస్ యాక్టివిటీస్ ఫర్ మెనీ లైఫ్స్, కృత పుణ్య పుంజ, కొన్ని వందల లక్షల జన్మలు వీళ్ళు భగవంతుని యొక్క భక్తి చేసి ఆ స్థాయికి చేరుకున్నారు. ఏ విధంగా చేరుకున్నారంటే, కృష్ణుడి యొక్క అంటే కృష్ణుడికి సేవకులు అయ్యి కృష్ణుడి యొక్క సాఖ్యభావంలో కృష్ణుడికి సేవ చేశారు. సాఖ్యభావం అంటే ఫ్రెండ్షిప్. చూడండి, మనకి చెందిన చాలాసార్లు మనకి భగవంతుని యొక్క భక్తుడు అంటే బై డిఫాల్ట్ భక్తి అంటే దాస్యభక్తి అనిపిస్తుంది మనకి. నిజమే, దాస్యభక్తి అంటే ఇలాగ కృష్ణ అంత తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, అన్ని నువ్వే, పాహిమాం పాహిమాం దాసోస్మి, నీ భక్తుని శరణాగతి నన్ను కాపాడు స్వామి. ఇది మనము మన దృష్టిలో భక్తి అంటే ఇది. ఇది నిజంగా భక్తినే కాదంటలేదు, ఇది మామూలుగా దాస్యభక్తి. అండ్ ఈ దాస్యభక్తి అనేది మన స్థాయిలో భక్తి ఇలాగనే ఉండాలి. మనం కృష్ణుడిని యశోదామాతలాగా చేపట్టుకుని తిప్పకూడదు, అది చేయకూడదు. కృష్ణుడితో ఆటపాటలు ఆడకూడదు, ఏడిపించకూడదు, లేకపోతే కృష్ణుడితో గోపిక స్త్రీలాగా ఉండకూడదు. ఎందుకంటే దాస్యభక్తి మనది దాస్యభక్తి స్థాయి. అండ్ సాధన మన స్థాయిలో ఇలాగే ఉండాలి. కానీ మనకు తెలుసుకోవాల్సింది అంటే దీనికన్నా మించిన స్థాయిలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్థాయిని కొన్ని వందల జన్మలు ఇక్కడ గోపబాలకులు చేసిన తర్వాత వాళ్ళు ఏ స్థాయికి ప్రమోట్ అయ్యారు, ఈ యొక్క దాస్యభక్తి స్థాయి నుంచి సాఖ్యభక్తి స్థాయికి, సాక్తభక్తి స్థాయి అంటే కృష్ణుడి యొక్క స్నేహితుల స్థాయికి, ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నారనమాట. కాబట్టి సుఖదేవ గోస్వామి ఏమంటున్నారంటే, ఓ రాజా, పరీక్షిత్ మహారాజుని ఉద్దేశించి, ఓ రాజా, వీళ్ళెవరు సాధారణ బాలకులు కాదు. వీళ్ళు ఎన్నెన్ని జన్మలు పుణ్యాలు చేసుకుని ఉంటే, పుణ్యం అంటే మామూలు భౌతిక పుణ్యం కాదు, పుణ్యం అంటే భక్తి ఉన్మక్ సుఖం అంటే భక్తి, ఎన్నెన్ని జన్మలు వీళ్ళు భక్తి చేస్తుంటే ఈరోజు వీళ్ళు కృష్ణుడితో సాఖ్యభావంలో కృష్ణుడికి సేవ చేయగలుగుతున్నారు. సాఖ్యభావంలో కృష్ణుడికి సేవ చేయగలుగుతారు అంటే వాళ్ళు చేస్తుంది సేవనే, రైట్? ఎవరు పడితే వాళ్ళు కృష్ణుడితో అలా ఆడుకోలేరు. వాళ్ళది ఏ స్థాయి ఉండాలి? ప్రధానమంత్రితో ఎవరు ఆడబాడుతారో చెప్పండి. అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు అయి ఉండాలి. సో ఈ గోప బాలకులు కూడా ఎవరు? వీళ్ళలో చాలామంది నిత్య శుద్ధులు. ఇప్పుడు చెప్పినట్టుగా శ్రీదామ, సుధామ, స్తోక కృష్ణ, ఉజ్వల సఖ, వీళ్ళందరూ ఎవరంటే, ఇలాగ చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ నిత్య శుద్ధులు, నిత్య పార్షుద్ధులు. అంటే భగవంతుడు తన లీలల కోసం భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు, భౌతిక లోకంకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా భగవంతునితో పాటు భౌతిక లోకానికి వస్తారు, రైట్? అండ్ వీళ్ళు కొంతమంది సాధనా సిద్ధులు కూడా ఉన్నారు. సాధనా సిద్ధులు అంటే మనలాంటి వాళ్ళు, సాధనా భక్తులు ఈ భక్తి మార్గాన్ని చక్కగా చేయడం ద్వారా ఏదో ఒక రోజు మనం కూడా ప్రేమ భక్తులు అవుతాం. ఆ ప్రేమ భక్తి అనేది దాస్య కావచ్చు, సాఖ్య కావచ్చు, మాధుర్య కావచ్చు, వాత్సల్య కావచ్చు. కాబట్టి ఆ ప్రేమ భక్తికి స్థాయి చేరుకోవడం అనమాట. ఆ ప్రేమ భక్తి స్థాయికి చేరుకుంటే ఏమవుతుంది? సాధనా సిద్ధులు. కాబట్టి కృష్ణుడితో ఆడుకున్న ఈ గోప బాలకులు ఎవరు? వాళ్ళు నిత్య పార్షదులు, నిత్య సిద్ధులు అయి ఉండొచ్చు, లేకపోతే సాధనా సిద్ధులు. కానీ వీళ్ళందరూ కూడా సిద్ధులు. వీళ్ళందరూ ఎన్నెన్నో జన్మలు తపస్సు, ఎన్నెన్నో జన్మలు భక్తి చేయడం ద్వారా ఈరోజు ఆ స్థాయికి చేరుకున్నారు. యశోదామాత శాశ్వతంగా వాళ్ళు ఆవిడ నిత్య పార్షదురాలు వాళ్ళు, రైట్? కాబట్టి కృష్ణుణ్ణి వాత్సల్య భావంలో ప్రేమిస్తుంది. అదేవిధంగా ఏ విధంగా దాస్యభావము, మనం దాస్యభావం గురించి తెలుసుంది మనకు కొంచెం. హనుమంతుడి దాస్యభావం మనకు, అందుకని హనుమంతుడి భక్తిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సరే, నేను మిమ్మల్ని యాక్చువల్గా నేను ఈరోజు క్లాస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆ పాయింట్కి తీసుకొస్తున్నాను మిమ్మల్ని. సో హనుమంతుడి భక్తి దాస్యభావంలో ఉన్న భక్తి, దాని గరుత్మంతుడి భక్తి దాస్యభావంలో ఉన్న భక్తి, సో జటాయు భక్తి దాస్యభావంలో ఉన్న భక్తి. సో ఇవి మనం అర్థం చేసుకోవడం చాలా సులభం. కానీ వీటికి మించిన స్థాయిలు ఉన్నాయి. ఏంటంటే సాఖ్య, వాత్సల్య, మాధుర్య అని చెప్పి. సో సాఖ్యకి ఉదాహరణ గోపబాలకులు, రైట్? సో గోపబాలకులు కృష్ణుడి మధ్య సంబంధం ఏంటది? అది శారీరక సంబంధం కాదు, అది సంపూర్ణంగా ఆధ్యాత్మిక సంబంధం, ఆత్మస్థాయిలో సంబంధం. ఆ స్థాయిలో వాళ్ళు కృష్ణుడికి వాళ్ళ స్నేహితుల కింద మారి వాళ్ళు కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తున్నారు, కృష్ణుడికి సేవ చేస్తున్నారు. సింహలకు యశోదామాత తల్లిగా కృష్ణుడికి సేవ చేస్తుంది. అదేవిధంగా ఈ గోపికలు అనేవాళ్ళు కూడా ఏంటది, భగవంతునికి మాధుర్య భావం ప్రేమికులుగా భగవంతునికి సేవ చేస్తున్నారన్నమాట. అంతే తప్ప ఈ రెండు సంబంధాలు ఏ విధంగా, అందులో భౌతికత అనేది సున్నా, అదేవిధంగా ఈ మాధుర్య భక్తిలో కూడా భౌతికత చున్నది. ఈ లీలలు అనేవి భౌతిక స్థాయిలో జరిగిన లీలలు కాదు, భౌతిక స్థాయిలో జరిగిన లీలలు కాదు ఇది. ఏ స్థాయి ఇది? ఆత్మస్థాయిలో జరిగిన లీలలు. అండ్ ఏ విధంగా భాగవతంలో సుఖదేవ గోస్వామి యశోదామాత స్థాయిని అంత కీర్తించాడు, ఆహా ఆవిడ అదృష్టం ఏమిటి అని చెప్పి, ఏ విధంగా సుఖదేవ గోస్వామి సాఖ్యభావంలో ఉన్న గోప బాలకుల్ని కీర్తించాడు, ఆహా ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య అని చెప్పి, కృతపుణ్య పుంజ అని చెప్పి. అదేవిధంగా సుఖదేవ గోస్వామి గోపికా స్త్రీలను కూడా కీర్తించారన్నమాట. ఎలా కీర్తించారంటే, ఇది 47వ అధ్యాయంలో వస్తుంది భ్రమరగీత. ఉద్ధవుడు బృందావనం వెళ్తాడు కృష్ణుడి యొక్క సందేశాన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఉద్ధవుడికి మనసులో ఒక అహంకారం ఉంటుంది, ఎందుకంటే ద్వారకలో అందరి భక్తుల్లోకి, ద్వారకావాసుల్లో అందరిలోకి, యాదవులందరిలోకి 1 భక్తుడేవాడు ఉద్ధవుడు, ఈజ్ ద 1 యాదవుల్లోకి, భక్తుల్లోకి. సో ఒక అంటే చూడడానికి కూడా ఉద్ధవుడు స్వయాన కృష్ణుడిలాగానే ఉంటాడనమాట. సో ఒక రకమైన అంటే తెలియని ఒక రకమైన అహంకారం, నేను గొప్ప భక్తుణ్ణి అని చెప్పి, నేను గొప్ప భక్తుణ్ణి అనుకోవడం కూడా అహంకారమే. సో కృష్ణుడు ఏం చెప్తారంటే ఉద్ధవుడు, ఉద్ధవ నీ బృందావనం వెళ్ళి గోపికా స్త్రీలకి నేను త్వరలోనే వస్తాను అనే సందేశాన్ని పంపించు అంటే, ఉద్ధవుడు సరే కృష్ణ మీరు ఎలా చెప్తే అలా అని. అటువంటి ఉద్ధవుడు బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్ళినప్పుడు బృందావనంలో వ్రజగోపికలు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ తపన, వాళ్ళ యొక్క ఆర్ద్రత, వాళ్ళ యొక్క తుమ్మెదత మాట్లాడుతూ ఉంటారనమాట. సో అదంతా ఉద్ధవుడు చూస్తూ ఉంటాడనమాట. సో ఉద్ధవుడికి అర్థమవుతుంది, ఏమని అర్థమవుతుందంటే, మై గాడ్ ఇదా భక్తి అంటే, అండ్ నేను ఎంత అల్పుణ్ణి, నేను ఇంతలు ఒక అజ్ఞానంలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను అని చెప్పి ఉద్ధవుడు భగవంతుని వేడుకుంటాడు. కృష్ణ దయచేసి నన్ను బృందావనంలో వీళ్ళ యొక్క చరణపాద ధూళి నాకు కావాలి. ఎవరిది? గోపికా స్త్రీలది. కానీ వాళ్ళు అడిగితే ఎవరే, ఉద్ధవుడు ఎవరు? ఇది ఏ కింగ్, అంటే ద్వారకాపురి రాజ్యంలో ఒక రాజు లాంటి వాడు ఉద్ధవుడు. గోపికా స్త్రీలు ఎవరు? సాధారణ గొల్లవాళ్ళు, పాలు పిడకలు పేడ ఎత్తుకునే వాళ్ళు. సో వాళ్ళని మీ యొక్క చరణపాదు నాకు ఇవ్వు అంటే వాళ్ళు ఖచ్చితంగా మొహమాట పడతారు, సిగ్గుపడతారు, ఎవరు. సో ఉద్ధవుడు ఏమనుకున్నాడంటే, కృష్ణ దయచేసి నన్ను బృందావనంలో ఒక చిన్న గడ్డిపోచ, ఒక చిన్న లత, ఒక గడ్డిపోచలాగా నన్ను జన్మ తీసుకునే అవకాశం ఇవ్వు స్వామి. ఆ విధంగానైనా సరే గోపికా స్త్రీ నా తల మీద వాళ్ళ పాదం మోపినప్పుడు వాళ్ళ చరణ ధూళి నాకు తగిలి నేను నిజంగా భక్తి అంటే ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఉద్ధవుడు అంటాడు. ఇది ఏది? కవిత్వం కాదండి, ఇది వాస్తవం, మన భాగవతంలో చదవచ్చు. అండ్ మనం చూడొచ్చు బృందావనం, అగైన్ మన కార్తీకులు బృందావనం వెళ్తాం కదా, ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్తాం మనము. ఏంటి ఆ ప్లేసు? ఉద్ధవకుండ్. అక్కడ మనం ఉద్ధవుడు తపస్సు చేసి ఒక లత కింద మారుతారు బృందావనంలో. సో ఆ ఉద్ధవుడు అక్కడ సుఖదేవ గోసం అంటారనమాట. ఏమంటారంటే, ది శ్లోక నాయం శ్రీయోనుగా, లెట్ మీ రీడ్ ది శ్లోక ఫర్ యూ. నాయం శ్రీయోనుగా అనుతరతే ప్రసాద స్వర్యోషితం స్వర్యోషితం నలినగంధ రుచం కుతోన్యా రాసోత్సవేశ్య భుజదండ గృహీత కాంత లబ్ధాశిషంయ ఉదగద్వ్రజవల్లభీనా. ఏమంటున్నారంటే, నాయం శ్రియో, నా అంటే నాట్, శ్రీ అయం అంటే ఇది, శ్రియ అంటే లక్ష్మీదేవి, రైట్, అంగ అంటే ఛాతి, రైట్, నితాన రథే, రథ అంటే ఇంటి బండి వెళ్ళేట, అంటే లక్ష్మీదేవి భగవంతుని యొక్క ఛాతి దగ్గర ఉంటుంది, వక్షస్థలి, వక్షో విహారిణి అంటారు కదా, దివ్య లలిత దివ్యమూర్తి అంటారు కదా. సో లక్ష్మీదేవి భగవంతుని యొక్క వక్షస్థలిలో ఉంటుంది, అంత దగ్గరగా ఉంటుంది. కానీ లక్ష్మీదేవి కూడా ఇటువంటి అదృష్టం దక్కలేదు. తర్వాత స్వర్యోషితం, యోషితం అంటే స్త్రీలు, స్వర్యోషితం అంటే స్వర్గపు స్త్రీలు, దేవతామూర్తులు, వాళ్ళకి కూడా నలినగంధ రుచం కుతోన్య. నలిన అంటే తామర పువ్వు, అంటే వారి శరీరము స్వర్గం అంటే దేవతామూర్తుల యొక్క శరీరం ఎలా ఉంటుందంటే సుగంధం, అంటే వాళ్ళు సెంటు కొట్టుకోవసం లేదు, న్యాచురల్గా అంత సుగంధం వస్తుంది దేవతామూర్తులు అంటే ఈ అప్సరలు. కానీ వాళ్ళకి కూడా భగవంతుడు ఎప్పుడు అదృష్టాన్ని ఇవ్వలేదు. రాసోత్సవే, రాసోత్సవం అంటే ఉత్సవం అంటే ఉత్సవం, రాస ఉత్సవం అంటే రాసలీల. రాసోత్సవేశ్య భుజదండ గృహీత కాంత. కానీ రాసలీలలో శ్రీకృష్ణుడు స్వయంగా గోపికా స్త్రీలని ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఇది ఎప్పుడు లక్ష్మీదేవికి కూడా అదృష్టం రాలేదు, స్వర్గపు స్త్రీలకు కూడా అదృష్టం రాలేదు, అలాంటిది గోపికా స్త్రీలకి అదృష్టం వచ్చింది అని చెప్పి. లబ్ధాశిషం, లబ్ధ అంటే హూ ఎచ్చేవుడు, ఎంత అదృష్టం ఎవరికి దక్కింది అని చెప్పి. యా ఉద్గద వ్రజవల్లభీనం, వ్రజవల్లభీనం అంటే ఎవరంటే గోపికా స్త్రీలు అన్నమాట, వ్రజవాసి గోపికా స్త్రీలు. అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు, అగైన్ ఇక్కడ క్లియర్ చేస్తాను ఏంటంటే, ఈ యొక్క భగవంతుడు ఈ రాసలీల అనేది ఎంత అద్భుతమైనది, ఎంత ఉత్కృష్టమైనది, ఎంత అదృష్టవంతులు గోపికా స్త్రీలు అని చెప్పి చెప్తున్నారు. ఇందాక మనం ఫస్ట్ శ్లోకం మనం ఏం చూసుకున్నాము, నేమం విరించిన అభవో అనే శ్లోకంలో ఏం చూసుకున్నామంటే, యశోదమాత ఎంత అదృష్టవంతురాలు, కృష్ణుడికి తల్లిగా సేవ చేసింది, ఆవిడ ఏంటి ఆ అదృష్టము అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్పారు. తర్వాత శ్లోకము 10వ స్కందం 12వ అధ్యాయం 11వ శ్లోకం, అక్కడ ఏమని చెప్పారు, ఇత్తాం సతం బ్రహ్మ సుఖానుభూత్య కృతపుణ్య పుంజ అని చెప్పారు. ఎంత అదృష్టవంతులు ఈ గోప బాలకులు, కృష్ణుడికి ఒక సాఖ్యభావ స్నేహితులుగా కృష్ణుడికి నిత్యము శాశ్వతంగా సేవ చేస్తున్నారు అని చెప్పి, స్నేహితులుగా సేవ చేస్తున్నారు. ఎక్కడేం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి, ఎంత అదృష్టవంతులు, ఏంటది వ్రజవల్లభీనాం అంటే వ్రజ అంటే వ్రజవాసి గోపికలు ఎంత అదృష్టవంతులు, వీళ్ళు కృష్ణుడికి ఒక మాధుర్య భావంలో ఒక ప్రియగరాలుగా సేవ అందిస్తున్నారు కృష్ణుడికి, ఎంత అదృష్టవంతులు అని చెప్పి ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. అండ్ ఎవరు చెప్తున్నా సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామి స్థాయి ఏంటి, సుఖదేవ గోస్వామి స్థాయి హీస్ మోస్ట్ డిటాచ్డ్ పర్సన్, పుట్టుకతో అసలు తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు ఆయన. 16 సంవత్సరాలు వ్యాసదేవుడి తల్లి, వ్యాసదేవుడి భార్య 16 సంవత్సరాలు వ్యాసదేవుడి యొక్క భార్య గర్భంలో ఉండిపోయాడు. బయటకు వస్తే నేను భగవంతుని మర్చిపోతాను, నేను భవబంధనాలు చిక్కుంటానని చెప్పి, అంటే అప్పుడు వ్యాసదేవుడు కృష్ణుడిని ప్రాధేయపడితే భగవంతుడు స్వయంగా వచ్చి కృష్ణుడు మాటిస్తాడు, ఓ సుఖదేవ నీకేం కాదు, నిశ్చింతగా నువ్వు బయటకు రా అని చెప్పి. సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలో 16 సంవత్సరాలు ఉండి బయటకు వస్తాడు. బయటకు వచ్చి రాగానే అతను 16 ఏళ్ళు కుర్రవాడి కింద మారిపోతాడనమాట. సరే బయటకు వచ్చాడు, సరే బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఇప్పుడు ఇంట్లో ఉన్నాడని లేదు, లేదు ఈ యొక్క భవబంధనాలు నాకు వద్దు, నేను అడవిలోకి పోయి తపస్సు చేసుకుంటానని చెప్పి, అది శరీరం మీద నువ్వులు పోక కూడా లేకుండా పుట్టడం పుట్టడంతోనే సుఖదేవ గోస్వామి అడవిలోకి వెళ్ళిపోతా అంటున్నారనమాట. ఏంటి ఈ లోకంలో ఎవరైనా అలా ఉన్నారా, పుట్టడం పుట్టడంతోనే 16 పిల్లలు కదా పుట్టి అడవికి వెళ్ళడం, సుఖదేవ గోస్వామి స్థాయి అది. అలాంటి సుఖదేవ గోస్వామి భాగవతంలో సుఖదేవ గోస్వామి చేయమని వస్తుందంటే మోస్ట్ డిటాచ్, అంటే అతడు నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ స్త్రీలు స్నానం చేస్తున్నారు బట్టలు బయట పెట్టి, వాళ్ళు తమ శరీరాన్ని కప్పుకోలేదు, వెనక అతను వ్యాసమాచి పరిగెడుతున్నాడు అనమాట, పుత్ర పుత్ర ఆగు ఆగు అని చెప్పి. వెనక అతను వ్యాసదేవి పరిగెడుతున్నప్పుడు ఆ స్త్రీలు వ్యాసదేవుని చూసి వెంటనే బట్టలు తీసుకొని తమ శరీరాన్ని కప్పుకున్నారు. వ్యాసదేవుడు ఆశ్చర్యపోతాడు, చూడమ్మ నేను మీకు తండ్రి వయసు నాది అండ్ మీ తండ్రి వయసు అంతకన్నా ఎక్కువ, నన్ను చూసి మీరు మీ శరీర అవయవాలను కప్పుకున్నారు, నాకు పుత్రుని చూసి మీరు కప్పుకోలేదంటే వాళ్ళు ఏమంటారంటే మీ పుత్రుడికి ఆడ మగ మధ్య సంబంధం కూడా తెలియదు, అతడిది బ్రహ్మభూత స్థాయి, కానీ మీకు ఆ తేడా తెలుసు కాబట్టి మేము కప్పుకున్నామంటారు అనమాట. సో చెప్పేది ఏంటంటే సుఖదేవ గోస్వామి స్థాయి ఆ స్థాయి. అలాంటి సుఖదేవ గోస్వామి ఏమంటారంటే ఎంత అదృష్టవంతులు ఈ గోపికా స్త్రీలు, వీళ్ళకి భగవంతునికి తో ఈ విధంగా లీలలు చేయగలిగారని చెప్పి. కాబట్టి చెప్పేది ఏంటంటే భగవంతుని యొక్క సాఖ్యభావంలో ఉన్న లీలలు కానీ, భగవంతుని యొక్క వాత్సల్య భావంలో ఉన్న లీలలు కానీ, భగవంతుని యొక్క మాధుర్య భావంలో ఉన్న లీలలు కానీ, వీటిల్లో తేడా ఏమీ లేదు, అన్నీ కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాయి. తేడా ఏమైనా ఉంది అంటే ఆ భావం మాత్రమే తేడా. ఒకరు స్నేహితులుగా భగవంతుని సేవ చేస్తున్నారు, ఇంకొకరు ఒక అంటే తల్లిదండ్రులుగా భగవంతుని సేవ చేస్తున్నారు, ఇంకొకరు ప్రియాలుగా భగవంతుని సేవ చేస్తున్నారు, అంతే తేడా తప్ప మూడిట్లో ఏది కూడా కామము అనే కాన్సెప్ట్ లేదు. యాక్చువల్గా ఇప్పుడు నేను యాక్చువల్గా స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాను, కానీ నేను ముందే చెప్పాల్సింది, ఈరోజు లెక్చర్ మీరు వినాలి అంటే ఐడియల్లీ, నేను ముందు చెప్పాల్సింది మర్చిపోయాను, ఈరోజు లెక్చర్ మీరు వినాలి అంటే ఐడియల్లీ మీరు ఈ సిరీస్లో ముందు లెక్చర్ వినుండాలి, అప్పుడే ఈ లెక్చర్ మీకు నిజంగా ఉపయోగపడుతుంది. అండ్ ఈరోజు అయిన తర్వాత రేపటి లెక్చర్లో కంటిన్యూషన్ ఉంటుంది. రేపటి లెక్చర్ పేరు రాసలీల వర్సెస్ రాస్కల్ లీల ప్రభుపాద చెప్తారు. సో రేపటి లెక్చర్, సో ఆ లెక్చర్ కూడా ఖచ్చితంగా వినాలి. సో రేపటి లెక్చర్ కూడా వింటాను అనుకున్నప్పుడే ఈ లెక్చర్ వినండి. అదర్వైజ్ సగం సగం నాలెడ్జ్ వింటే అది మనకి బ్యాక్ఫైర్ అవుతుంది చాలాసార్లు, అది వికటిస్తుంది మనకి. కాబట్టి ఈరోజు లెక్చరు వినాలి అంటే ముందు లెక్చర్లు విని తీరాలి, ప్లస్ రేపు రాబోయే లెక్చర్ కూడా విని తీరాలి. అప్పుడే ఈరోజు లెక్చర్ మీకు నిజంగా ఉపయోగపడుతుంది, రైట్? యాజ్ ఐ సెడ్, ఈ 5 అధ్యాయాలు అది చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇది దీనికి మించింది ఇంకోటి లేదు. ఈ సృష్టిలో, భగవంతుని యొక్క సృష్టిలో, భగవత్ శాస్త్రాల్లో, సమస్త శాస్త్రాల యొక్క సార అన్నీ కలబోసిన సరే దీనికి మించింది ఇంకొకటి లేదనమాట. కాబట్టి అది మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాము. కాబట్టి మన స్థాయి ఏ మూలకి కాదు, రైట్? నిజంగా వీటి గురించి డీటెయిల్గా వినాలనుకుంటే మనము ఇస్కాన్ మహారాజాస్ నుంచి వినొచ్చు. నేను నా గురు మహారాజ్ హిజోళ్ళని రాధనాస్వామి నుంచి డీటెయిల్గా విన్నాను. సో శ్రీకృష్ణుడు ఎప్పటికీ భగవంతుడు 8 ఏళ్ళు వస్తాయి అంటే అతను ఇప్పుడు వాస్తవానికి 8 ఏళ్ళు అంటే ఏంటది, పౌగండ. కానీ కృష్ణుడు ఇప్పటికే కైశోరానికి వచ్చుంటాడు. 6 సంవత్సరాల 8 నెలలకే వచ్చేస్తారు కదా. సో అండ్ భగవంతుడు ఇంతకు ముందు 1 ఇయర్ ముందు ఆ యొక్క గోపికా స్త్రీల వస్త్రాపహరణ లీల అవుతుంది, రైట్? నేను 2 డేస్ ముందు చెప్పాను ఆ లీల. సో అక్కడే భగవంతుడు గోపికా స్త్రీకి వరమిస్తాడు. ఏమని ఇస్తాడంటే, మీరు కాత్యాయని వ్రతం చేశారు, మీరు ఏమైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నేను వచ్చే సంవత్సరం తీరుస్తానని చెప్పి భగవంతుడు గోపికా స్త్రీలకి మాటిస్తాడనమాట. సో ఆ మాట ప్రకారంగానే భగవంతుడు ఇప్పుడు ఈ యొక్క ఈ అధ్యాయంలో అది అంటే మాధుర్యభావం గోపికలు ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రేమతో కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. వాళ్ళది కామం కాదు, ప్రేమ. కామ వేరు, ప్రేమ వేరు. వాళ్ళ ప్రేమతో కూడా ఇప్పుడు, ఇంతవరకు మనం చూసినట్లయితే మిగతా అన్ని రసాస్, ఇప్పుడు గోవులు అవన్నీ ఉన్నాయి, అవి దాస్యరసలు ఉంటాయన్నమాట. చెట్లు పొట్లు అవన్నీ ఉంటాయి, అవి శాంతరస. సో మిగతా 4-5 రసాలు ఉంటాయి, 5 ఆది రసాస్ అన్నమాట. 5 కూడా మిగతా 4 అందరినీ భగవంతుడు సంతృప్తిపరిచాడు. ఇప్పుడు మాధుర్య భావం ఉన్న వాళ్ళని ఇప్పుడు భగవంతుడు సంతృప్తిపరుస్తాడు అనమాట. సో భగవంతుడు పూర్ణిమ రోజున అనమాట, శరత్ ఋతువు పూర్ణిమ, శరత్ పూర్ణిమ అంటారు దాన్నే, శరత్ ఋతువులో పూర్ణిమ అనమాట. అంటే శరత్ ఋతువు అంటే ఏంటి, ఆశ్వయుజము కార్తీకము. సింపుల్గా చెప్పాలంటే కార్తీక మాసం మొదటి రోజు, రైట్? కార్తీక పూర్ణిమ. సో కార్తీక పూర్ణిమ రోజున, శరత్ పూర్ణిమ రోజునాడు భగవంతుడు వంశీవట వృక్షం అనే ప్లేస్లో భగవంతుడు తన యొక్క వేణువు వాయిస్తాడనమాట. ఆ వేణువు ఎలా వాయిస్తాడంటే 5th నోట్ అంటారు. 5th నోట్ అంటే అది ఒక రాగం, 5వ నెంబర్ రాగం అనమాట. అది ఆ రాగం మీద భగవంతుడు తన వేణువు వాయిస్తాడు. అండ్ మనం ముందు చెప్పుకున్నట్టుగా భగవంతుడు తన వేణువు వాయించడం అంటే ఏంటి, వాస్తవానికి ఆ యొక్క ధ్వని, ఆ శబ్దం ద్వారా భగవంతుడు తన కోరికని తెలియబుచ్చుతున్నాడు అనమాట. అండ్ దిస్ సౌండ్, ఈ యొక్క శబ్దం ఏ విధంగా ఉంటుంది, రైట్? భగవంతుడు తన ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే తన యొక్క అంతరంగికమైన భావన, ప్రేమ ఎవరి పట్ల, అండ్ భగవంతుడు ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు అదే ఫ్లూట్ ఒక్కొక్కరికి ఒక సందేశం పంపిస్తుంది. సో ఈ ఫ్లూట్ యొక్క ఎవరికి సందేశం పంపిస్తుంది అంటే మాధుర్య భావ గోపికల స్త్రీలకి సందేశం పంపిస్తున్నారనమాట తన యొక్క వేణువు ద్వారా. సో భగవంతుడు తన ఇంటిమేట్ లవ్ ఆఫ్ హిస్ హార్ట్, తన అంతరంగిక హృదయంలో నిగూఢమైన ప్రేమ తన యొక్క శ్వాస ద్వారా బయటకు వచ్చి, ఆ శ్వాస అనేది భగవంత ఆ యొక్క వేణువు యొక్క రంధ్రాల్లో వెళ్ళి, ఆ రంధ్రాల నుంచి ఆ వేణువు అనేది రివర్బరేట్ అయ్యి ఆ శబ్దం అనేది గాలిలో కలిసి ఆ చివరిగా గాలి ద్వారా గోపికా స్త్రీల యొక్క చెవుల్లో ప్రవేశిస్తుంది. ఏంటది, భగవంతుని యొక్క హృదయ భావన అనేది గోపికా స్త్రీలలో చెవుల ద్వారా ప్రవేశించి ఏమవుతుంది, గోపికా స్త్రీల యొక్క హృదయంలో ప్రవేశిస్తుంది. చెవుల ద్వారా ప్రవేశించి హృదయంలో గూడు కట్టేస్తుంది అనమాట. గూడు కట్టించి చెవులు మూతపడిపోతుంది, ఇంక వాళ్ళకి ఇంకేం వినిపించదు అనమాట, రైట్? సో ఆ విధంగా గోపికా స్త్రీల యొక్క హృదయాన్ని సంపూర్ణంగా భగవంతుడు ఆక్రమించేస్తాడనమాట, రైట్? దే ఆర్ ఆల్వేస్ లాంగింగ్, ఎప్పుడు కృష్ణుడికి మేము సేవ చేయగలము ఎప్పుడు అని చెప్పి, రైట్? ఏ విధంగా? మాధుర్య భావంలో. సో ఫైనల్గా భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడు. ఇప్పుడు ఎలా తీరుస్తాడంటే, ఇలాగ పూర్ణిమ రోజు నాడు వంశీవాడ వృక్షం దగ్గర భగవంతుడు వేణు వాయించడం ద్వారా, ఆ శబ్దం ద్వారా గోపికా స్త్రీలకి సందేశాన్ని పంపిస్తున్నాడు. అండ్ ఎప్పుడైతే గోపికా స్త్రీలకి ఆ వినిపించిందో, ఏమనిపించింది, వాళ్ళ హృదయంలో అప్పటికే పెద్ద సముద్రంలా ఉన్న ఆ కృష్ణ ప్రేమ అనేది ఇంకా తుఫాన్ కింద మారిపోతుంది అనమాట. పెను తుఫాన్ కింద మారితే ఏమవుతుంది, తుఫాన్ అంటే సముద్రంలో అల్పపీడనం వస్తే ఏమవుతుంది, సముద్రం అనేది తుఫాన్ కింద మారిపోయి ఆ తీర ప్రాంతాలు కొట్టుకుపోతాయి. సముద్రం అనే సముద్రం ద్వారా వచ్చే ఆ గాలి ఆ తుఫాన్కి తీర ప్రాంతాలు కొట్టుకుపోతాయి. అదేవిధంగా గోపికా స్త్రీల హృదయంలో ఆ యొక్క సముద్రం, ఆ తుఫాన్ అనేది వస్తుంది, దానితోనే వాళ్ళు ఇంకా మర్చిపోతారనమాట, రైట్? సో తర్వాత వాళ్ళు సంపూర్ణంగా కృష్ణుడు మమ్మల్ని పిలుస్తున్నాడు. అది ఏ సమయం ఇది? అర్ధరాత్రి సమయం ఇది, మిడ్ నైట్, నిండు వెన్నెల మధ్య అర్ధరాత్రి సమయంలో భగవంతుడు వేణు వాయిస్తాడు. అండ్ దాట్ టైం అందరు పడుకునే సమయం అది, కానీ గోపికా స్త్రీలకి ఆ శబ్దం వినిపించగానే వాళ్ళు లెగుస్తారు, మరియు వాళ్ళ హృదయము ఇంకా ఆపుకోలేంత ఇదవుతుంది. వాళ్ళు ఆలోచించరు కనీసము, ఏంటి అర్ధరాత్రి అనే వాళ్ళు స్త్రీలు అడుగు బయట పెట్టరు, కానీ భగవంతుడు ఆ సమయంలో వాళ్ళని పిలుస్తాడనమాట. సో వాళ్ళు కృష్ణుడు కాడకు వెళ్ళిపోదాం అనుకుంటారు. అంతే తప్ప పిల్లలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, పేరెంట్స్ ఏంటి, అవేమి కూడా వాళ్ళు ఆలోచించరు. ఇగే దీన్ని మనం నేను చెప్పినట్టుగా భౌతికంగా అర్థం చేసుకోకూడదు. రెండోది, ఈరోజు క్లాసు మీరు విన్నట్లయితే మీరు రేపు క్లాసు విని తీరాలి, అప్పుడే మీకు ఈ క్లాసు ప్రయోజనం కలిగిస్తుంది. సో ఆ వాళ్ళు వెంటనే లెగిసి వెళ్ళినప్పుడు అందరూ ఇంకా అన్ని విడిచిపెట్టి కృష్ణుడి వైపు పరిగెడతారనమాట, ఇంకా ఆ యొక్క రాసలీలా స్థలికి, యమునా నది తీరం దగ్గర. సో అలా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వారిస్తారనమాట, వాళ్ళ భర్తలు వారిస్తారు. ఏమవుతుంది అప్పుడు? అప్పుడు వాళ్ళు వెళ్ళలేకపోతారు. యాక్చువల్గా గోపికా స్త్రీలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆత్మస్థాయి, వాళ్ళ శరీరం కాదు, వాళ్ళ ఆత్మ. సో వాళ్ళు కానీ కృష్ణుడి యొక్క కృపతే ఏమవుతుంది, వాళ్ళ శరీరాల కింద ఆ సమయానికి పరివర్తన చెంది వాళ్ళ శరీరం అక్కడే కుప్పకూలిపోతాయి. అంటే వాళ్ళు ప్రాణం విడిచిపెట్టేస్తారు, వాళ్ళు ప్రాణం విడిచిపెట్టేస్తారు, శరీరాలు అలా పడిపోతాయి, అండ్ వాళ్ళ ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ శరీరాలు అక్కడే కూలపడిపోతాయి. అంటే భర్తలు ఆపేసప్పటికి అది తట్టుకోలేకపోతారు వాళ్ళు, ఎందుకంటే అంతగా వాళ్ళు కృష్ణుడి వైపు ఆకర్షింపబడతారు అనమాట. అలాగ అందరు కూడా కృష్ణుడిని చేరుకుంటారు ఆ యొక్క వంశీవాడ వృక్షం దగ్గర, యమునా నది ఒడ్డు దగ్గర, రైట్? అలా చేరుకున్న తర్వాత వాళ్ళందరూ కృష్ణుడిని చూస్తారు. అండ్ కృష్ణుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత తన వేణు వాయించడం ఆపేస్తారు. కృష్ణుడు ఏమంటారంటే, ఓ గోపికా స్త్రీలారా, మీరు ఈ అర్ధరాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నారు, అండ్ ఇది మీకు భావ్యం కాదు, మీకు ఇది తగదు, ఎందుకంటే ఒక ఆదర్శవంతమైన స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా రాకూడదు, కాబట్టి దయచేసి మీరు మేమి ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పి, అండ్ ఒకవేళ మీరు నాకు భక్తియుతంగా సేవ చేయాలనుకుని వచ్చారేమో, నిజంగా నాకు ప్రేమగా భక్తిగా సేవ చేయాలనుకుంటే మీరు నాకు ఎలా సేవ చేయొచ్చు? శ్రవణాత్ అనుదర్శనాత్, నెక్స్ట్ శ్రవణాత్ అనుదర్శనాత్ దర్శనాత్ అనుకీర్తనాత్ స్మరణాత్ అని చెప్పి, మీకు గుర్తుకుందో లేదో, భగవంతుడు ఇదే శ్లోకాన్ని యజ్ఞ బ్రాహ్మణుల యొక్క పత్నులకు చెప్తారనమాట. బ్రాహ్మణ పత్నులకి వాళ్ళు కూడా కృష్ణుడి కోసం ఆహారం తీసుకుని వస్తారు. వచ్చినప్పుడు కృష్ణుడు వాళ్ళు, కృష్ణ ఇంక జీవితం ఇంకా నా జీవితం, ఎందుకంటే ఇంటి వాళ్ళని కాదని కూడా వచ్చాము, ఇంకా మా జీవితము మీ దగ్గరే, దయచేసి మమ్మల్ని మీ సేవకురాలుగా స్వీకరించండి అని అన్నప్పుడు కృష్ణుడు ఏమంటారు, కాదు, మీరు నాకు ఏ విధంగా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, మీరు ఇంట్లో ఉండి కూడా శ్రవణము కీర్తనము స్మరణము దర్శనము నాలుగు చెప్తారు భగవంతుడు. ఈ నాలుగింటి ద్వారా మీరు నాతో మీరు నా పట్టు ప్రేమ పెంచుకోవచ్చు, అండ్ ఈ విధంగా మీరు పూర్ణత్వాన్ని సాధించవచ్చు అని భగవంతుడు చెప్తారు. సో ఈ అదే శ్లోకాన్ని ఇక్కడ ఇంచుమించుగా భగవంతుడు గోపికా స్త్రీ చెప్తారు, నిజంగా మీరు ఇప్పుడు నాకు సేవ చేయాలని కూడా వచ్చినా సరే మీరు ఈ విధంగా నాకు సేవ చేయవచ్చు, కాబట్టి మీరు మరి ఇంకేం ఆలోచించుకోకుండా తిరిగి మీ గృహాలకు వెళ్ళండి అని చెప్పి భగవంతుడు చెప్తారు. దానికి గోపికా స్త్రీలు ఏమంటారంటే, కృష్ణ నీకు ఇది భావ్యమేనని అడుగుతారు. అంటే వాళ్ళు కృష్ణుడి మాటను కాదంటారనమాట, కృష్ణుడి మాట వినరా వాళ్ళు, మనం కూడా కృష్ణుడి మాట వింటలేదు. అమ్మయ్యా, గోపికలకి మాకు ఒక్క యూనో అట్లీస్ట్ ఒక సిమిలారిటీ ఉంది, వాళ్ళు కృష్ణుడి మాట వింటలేదు, మేము ఎలాగ వినము, సరే ఒక్క విషయంలోనే కలిసింది. అలా కాదండి, గోపికా స్త్రీలకి వాళ్ళకి కృష్ణుడి యొక్క మనోభావం తెలుసు. కృష్ణుడు వాళ్ళని ఆట పట్టించడం కోసం అలా అంటున్నారని తెలుసు. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ కృష్ణ. ఏ విధంగా కృష్ణుడు ముందు కూడా తర్వాత చూస్తారు, రుక్మిణిని ఆట పట్టిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో అలాగా, అలా వాళ్ళని ఆట పట్టిస్తున్నారు. సో వాళ్ళు అంటారు, కృష్ణ నీకు ఇది భావ్యమేనని చెప్పి, మీకోసం మేము సమస్తం విడిచిపెట్టి వచ్చాము అని చెప్పి, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము. కృష్ణుడు అంటారు, కానీ అలా విడిచిపెట్టకూడదు కదా, మీ కుటుంబ సభ్యులు సేవ చేసుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే, మీరు యథాతరువర్మో నిశ్చయించిన అయినా కాబట్టి మీకు సేవ చేస్తే పోతే అందరికి సేవ చేసినట్టే, కాబట్టి దయచేసి మమ్మల్ని స్వీకరించండి అని చెప్పి, అండ్ మేము ఇలా వచ్చామంటే అది మా తప్పు కాదు మీ తప్పే, ఎందుకంటే మీరు ఈ విధంగా వేణు వాయిస్తూ ఉంటే, ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు, మేమందరం నిస్సహాయులం, మేము రాలేదు. యాక్చువల్గా మీరు ఆ వేణు అనేది మమ్మల్ని, ఆ వేణు ధ్వని అనేది మమ్మల్ని ఈడ్చుకుంటూ వచ్చింది ఇక్కడికి. మా పాదాలు మా ఆధీనంలో లేవు, మా మనస్సులు మా ఆధీనంలో లేవు, మా కళ్ళు మా శరీరం మా ఆధీనంలో లేదు. అన్నీ కూడా అంటే ఒక మెస్మరైజర్, మెస్మరైజర్ అంటారు కదా ఇంద్రజిత్తును. సో అలా అలాగా ఒక మాంత్రికుడు అలాగే మీరు మమ్మల్ని అందరినీ కూడా లాక్కొని వచ్చారు. కాబట్టి కృష్ణ దయచేసి మీ యొక్క సాంగత్యాన్ని మాకు ఇవ్వండి, మీ యొక్క సాంగత్యం మాకు ఇవ్వండి, మీకు సేవ చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు అనమాట. అండ్ కృష్ణను భగవంతుడు చిరునవ్వు చిందించి ఆ విధంగా వాళ్ళ ప్రేమతో ప్రతిస్పందిస్తాడు. తర్వాత భగవంతుడు ఆ నిండు వెన్నెల్లో గోపికా స్త్రీలతో నృత్యం చేయడం ప్రారంభిస్తారు. అలా భగవంతుడు నృత్యం కాసేపు నృత్యం చేస్తారు. అండ్ నిత్యం ఎలా అవుతుందంటే, భగవంతుడు అందరూ యమునా తీరం వైపు వెళ్తారు. వెళ్ళి భగవంతుడు మధ్యలో ఉంటాడు, గోపికా స్త్రీలందరూ కూడా భగవంతుడు చుట్టుముట్టి ఉంటారనమాట. అండ్ ప్రతి ఒక్కరికి కృష్ణుడు తమ వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే సైడ్ మనం చూస్తాం, ఇది మొదటిసారి కాదు, అన్లిమిటెడ్ టైమ్స్. కృష్ణుడు ఎలా ప్రతిస్పందిస్తాడంటే, ప్రతి భక్తుడితో కూడా ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటాడు. మనలా కాదు, ఓ భక్తులు పెరిగిపోయారు అందరు టైం ఇవ్వలేకపోతున్నాను, ఎవరు బాగోగులు చూడలేకపోతున్నాను, భగవంతుడి విషయం అలా కాదు. భగవంతుడు భక్తులకి ఎంతటి సాంత్వనిస్తాడు అంటే, భక్తులకి ఏమనిపిస్తుందంటే, కృష్ణుడు నాతోనే ఉంటున్నాడు, కృష్ణుడు నా ప్రతి మాట వింటున్నాడు, కృష్ణుడు నా ప్రతి పనిని స్వీకరిస్తున్నాడు అని అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ కృష్ణ, కృష్ణ కండూ లైక్ దాట్. సో గోపికా స్త్రీలు ప్రతి ఒక్కరికి కృష్ణుడు తమతోనే సమయం కేటాయిస్తున్నాడు, తమ వైపే చూస్తున్నాడు, తమతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి అనిపిస్తుంటుంది. సో ఈ విధంగా కాసేపు కాలం గడుస్తూ ఉంటుంది. తర్వాత భగవంతుడు గమనిస్తాడంటే, ఆ విధంగా గోపికా స్త్రీలు ఒక రకమైన గర్వం పొందుతారనమాట. ఏంటా గర్వము? దాట్ ఐఎమ్ స్పెషల్ విమెన్, అందరిలోకి నాకు ప్రత్యేకంగా భగవంతుడు నా ప్రేమతో ప్రతిస్పందిస్తున్నారని చెప్పి. అండ్ ఎప్పుడైతే భగవంతుడు గోపికా స్త్రీల హృదయంలో ఆ చిన్న గర్వం అనేది చూశారో, భగవంతుడు ఏమైపోతారు? అదృశ్యమైపోతారు. వాస్తవానికి గోపికా స్త్రీలు అనేవాళ్ళు మంచి ఇందాక చెప్పుకున్న లెక్క ప్రకారంగా, ఇప్పుడు మాధుర్యభావం అనేది అన్ని ఐదు రసాల్లోకి టాప్ మోస్ట్ రస, అన్ని రసాలకు ఆది రస అది టాప్ మోస్ట్. సో అంటే యశోదమ్మ స్థాయి కన్నా గోపవాళ్ళ అన్నిటికన్నా టాప్ మోస్ట్. కాబట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళ గర్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? కాదు. కాకపోతే భగవంతుడు లీలలో భాగంగా భగవంతుడు వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ప్రేమను ఇవ్వాలనుకుంటున్నాడు, అంతకన్నా ఎక్కువ అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి భగవంతుడు వాళ్ళ హృదయంలో చిన్న గర్వం అనేది వచ్చేలా చేస్తారనమాట. తద్వారా ఏమవుతుంది, వాళ్ళ గర్వం వచ్చేసరికి భగవంతుడు అదృశ్యమైపోతారు. ఎందుకంటే గర్వం ఉండేదగ్గర తను ఉండరు, రైట్? ఏ భక్తులైనా గర్వం పొందితే ఏమవుతుంది, భగవంతుడు అక్కడ ఉండరు అనమాట, అదృశ్యమైపోతారు. ఎప్పుడైతే కృష్ణుడు అదృశ్యమైపోయారో గోపికాసులు అందరూ కూడా పిచ్చెక్కిపోతారు అనమాట. ఎలా అవుతారంటే, వాళ్ళకి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, కాళ్ళతో పై ఇన్వర్టెడ్గా కాళ్ళు పైన లేపేసి ఉండటం ఉంటుంది, లేకపోతే నీటిలలో తలను ముంచేసాడనమాట, ఊపిరాడినంతగా అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి అర్థం కాదు, పిచ్చి వాళ్ళలాగా ఎక్కడ పగడితే అక్కడ వెళ్ళి వెతుకుతూ ఉంటారనమాట, హే కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అని చెప్పి. పక్షులను అడుగుతూ ఉంటారు, రాళ్ళను అడుగుతూ ఉంటారు, చెట్లను అడుగుతూ ఉంటారు, అన్నిట్లు అడుగుతూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి అక్కడ ఏం కనిపిస్తుందంటే, ఒక ప్లేస్లో అక్కడ కృష్ణుడి యొక్క పాదముద్రికలు కనిపిస్తాయి, కృష్ణుడి యొక్క పాదముద్రలు కనిపిస్తాయి. తర్వాత కృష్ణుడితో పాటుగా వాళ్ళకి వేరే వాళ్ళ పాదముద్రలు కనిపిస్తాయి, ఇంకొక స్త్రీ పాదముద్రలు కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, కృష్ణుడు ఒక గోపికతో కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, అడవి లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పి. ఆ గోపికా స్త్రీ ఎవరు? ఆవిడ స్వయంగా శ్రీమతి రాధారాణి, రైట్? సో సుఖదేవ గోస్వామి, మనము శ్రీమద్ భాగవతం చూసినట్లయితే వాత్సల్య భావంలో అందరు గోపికా స్త్రీల పేర్లు సుఖదేవ గోస్వామి చెప్తారు. దాసీభావంలో ఉంటుంది, సాఖ్యభావంలో కూడా గోప బాలకుల యొక్క పేర్లు ఉంటాయి. కానీ మాధుర్య భావ స్త్రీలు, గోపికా స్త్రీలు, వాళ్ళ గురించి ఒక్క పేరు కూడా సుఖదేవ గోస్వామి చెప్పరు. గోపి అంటారు తప్ప, గోపి గోపి అంటారు తప్ప, రజగోపికాస్ అంటారు తప్ప, వాళ్ళ పేర్లు ఎక్కడ చెప్పరు అన్నమాట సుఖదేవ గోస్వామి. రాధారాణి పేరు కూడా ఒక్క దగ్గర కూడా సుఖదేవ గోస్వామి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే సుఖదేవ గోస్వామి స్వయాన ఆ భావంలో ఉంటారనమాట. రైట్, హీఈస్ యాక్చువల్లీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అతడు ప్యారెట్. శుక అంటే ఏంటి? శుక అంటే ఒక ప్యారెట్, తెలుగులో ఏమంటారు ప్యారెట్ని ఏమంటారు, పావురం కాదు, పావురం అంటే పీజన్, అంటే రామచిలక, చిలక. సో సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక చిలుక. రైట్, రాధారాణి యొక్క చిలుక అనమాట. సో అతను రాధారాణి భక్తుడు కాబట్టి అతను ఈ భాగవతం చెప్పినప్పుడు రాధారాణి పేరు కానీ లేకపోతే వేరే మాధుర్య భావం గోపీలు ఉన్న పేర్లు కానీ చెప్తే అతడు ఆ తన్మయతను తట్టుకోలేడు, అక్కడికక్కడ అతనే మూర్చిపోతాడు అనమాట. రైట్, అంటే పరిశుద్ధ మహారాజుకి 7 రోజులే ఉన్నాయి. సి శుద్ధ భక్తులకి ఆ పేరు విన్నా సరే వాళ్ళు మూర్చిపోతారు. శ్రీ చైతన్య మహాప్రభు మనం చూడొచ్చు, గోవర్ధన్ పేరు చెప్తేనే మహాప్రభు కొడతారు మూర్చిపోతారు, రాధారాణి పేరు చెప్తేనే మూర్చిపోతారు అనమాట. ఇవన్నీ మనకి అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనది సబ్జెక్ట్ కాదు, మన స్థాయి చాలా తక్కువ. ఇది పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి అంతకన్నా పెద్ద స్థాయి. ఇది మనం ఎల్కేజీ యూకేజీలో ఉన్నాం, ఏబిసిడి నేర్చుకుంటున్నాము, ఇది పిహెచ్డి సబ్జెక్ట్ మ్యాటర్స్ కాబట్టి. కానీ మనకు సంపూర్ణంగా అర్థం అవసరం లేదు, కానీ మన మేధస్సును ఉపయోగించి వాటిని, ఆ స్థాయిని మనం పూజించాలి. ఇలా పూజించాలన్నమాట, ఇది వీళ్ళ స్థాయి అని చెప్పి, గోపికల స్థాయి ఇది అంతే తప్ప మనము కామెంట్స్ వేయకూడదు అది. సో ఎనీహౌ, సో సుఖదేవ గోస్వామి ఒకవేళ తన లెక్చర్లో రాధారాణి పేరు కానీ లేకపోతే మిగతా గోపికాసుల పేరు కానీ చెప్పుంటే ఆ తన్మయతనికి అతనే మూర్చిపోయేవాడు అనమాట. అండ్ పరిషత్ మహారాజ్ అతడు 7 రోజుల్లో అతను చనిపోబోతున్నాడు. అంటే ఇప్పుడు దశమ స్కందం అంటే 6వ రోజు నడుస్తుంది ఇప్పుడు. సో ఇట్స్ లైక్ దిస్, ఇమాజిన్, నేను ఒక పేషెంట్ చావు బతుకుల్లో ఉన్నాడు, మూర్చిపోయి వచ్చాడు, అండ్ డాక్టర్ సర్జరీ చేస్తున్నాడు. సర్జరీ చేసే డాక్టర్కే, ఓ నాకు నిద్ర వచ్చేస్తుంది అయ్యా, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. సర్జరీ చేసిన డాక్టర్కే స్లీపింగ్ అంటే అతనికి నిద్ర వస్తే, అప్పుడు పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? పర్మనెంట్గా నిద్రపోవాల్సి వస్తుంది, అవునా కాదు? డాక్టర్కి మూర్చి వస్తే పేషెంట్ పర్మనెంట్ చచ్చిపోతాడు ఆకంగా. సో అదేవిధంగా ఇక్కడ సుఖదేవ గోస్వామి తను తన భావాలని, తన ఎమోషన్స్ని నిగ్రహించుకుంటూ ఆ గోపికాస్త్రీల యొక్క పేర్లు బయట చెప్పడం అనమాట. కానీ చెప్పిన గోపి అని చెంటూనే ఆ గోపికాస్త్రీలు అంటూనే ముందుకు సాగిపోతారు తప్ప తన ఎమోషన్ అదుపులో పెట్టుకొని చెప్తారనమాట. కానీ ఇక్కడ ఈ శ్లోకం వరకు మాత్రము సుఖదేవ గోస్వామి ఇండైరెక్ట్గా రాధారాణి పేరు చెప్తారు. ఆ శ్లోకం ఏంటంటే, అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వరై ఎన్నో విహాయ గోవింద ప్రీతోయం అన్యదారహ. అనయారాధికా నూనం అని చెప్పి, అనయారాధిక, రాధిక అనే పేరు ఇక్కడ వస్తుంది అనమాట. అనయారాధిత నూనం, ఆరాధిత. సో ఆరాధిత నూనం అని చెప్పి అంటే గోపికా స్త్రీలు ఏమంటున్నారు, కృష్ణుడు రాధారాణితో వెళ్ళిపోయారు అండ్ అనయ ఆరాధిత. కానీ ఈ స్త్రీ, ఈ గోపి కృష్ణుణ్ణి ఎంతో అద్భుతంగా, గొప్ప, మనందరికన్నా గొప్ప భక్తురాలు, ఎంతో అద్భుతంగా కృష్ణుణ్ణి ప్రేమించింది, కృష్ణుణ్ణి పూజించింది. కాబట్టి భగవంతుడు ఆవిడ యొక్క ప్రేమతో ఎంతో ప్రసన్నం చెంది ఆవిడతో మాత్రమే మనందరం విడిచిపెట్టి భగవంతుడు ఆవిడతో పాటు వెళ్ళిపోయారని చెప్పి అందరు గోపికా స్త్రీలు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఏమవుతుంది అనుకుంటూ వాళ్ళు ఇంకా భగవంతుని తలుచుకుంటూ వాళ్ళు ఉంటూ ఉంటారు. అంతట్లో కృష్ణుడు రాధారాణితో కలిపి ముందుకు వెళ్తారు. తర్వాత కృష్ణుడు రాధారాణితో కలిపి నృత్యం చేస్తూ ఉంటారు. అండ్ రాధారాణి హృదయంలో కూడా ఒక థాట్ వస్తుంది అనమాట. ఎగైన్ ఇది కూడా భగవంతుని లీలలో భాగమే. ఏమంటే నేను కొంచెం ప్రత్యేకం అని చెప్పి. అఫ్ కోర్స్ రాధారాణి, సి గోపికలు ఏమంటున్నారు, అనయారాధిత నూనం అని చెప్పి, ఈవిడ మనందరికన్నా గొప్ప భక్తురాలని చెప్పి. వాస్తవానికి గోపికాస్త్రీలు అందరు కూడా ఎవరు? అసలు రాధారాణి ఎవరు? రాధారాణి కృష్ణుడి యొక్క లాదిని శక్తి, కృష్ణుడిలో భాగం రాధారాణి. అండ్ రాధారాణి యొక్క విస్తరణే గోపికాస్త్రీలు, రాధారాణి యొక్క విస్తరణ గోపికాస్త్రీలు. కాబట్టి ఆ గోపికాస్త్రీలో ఉన్న భక్తి మొత్తం కూడా దానికి కేంద్రం ఏంటి? రాధారాణి. ఈ సృష్టిలో ప్రతి జీవికి భగవంతుని పట్ల ఉన్న ప్రేమ, ఆ ప్రేమ మొత్తానికి ఆద్యం ఎవరు? రాధారాణి. ఎన్కంపాసింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ ఆల్ ద డివోటీస్ దట్ ఈస్ రాధారాణి. సో ఆ రాధారాణి కూడా లీలలో భాగంగా కృష్ణుడు నాతో పాటే ఉన్నాడు అని ఆనందపడి ప్రత్యేకమైన భావన వస్తుంది. వెంటనే కృష్ణుడు రాధారాణిని కూడా విడిచిపెట్టేస్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు రాధారాణిని కూడా విడిచిపెట్టేస్తారో రాధారాణికి కూడా అర్థం కాదు, ఇంకా ఆవిడ మూర్చిపోయినది అది పని అయిపోతుంది. ఆవిడ ఏడ్చుకుంటూ మళ్ళీ బయటకు వస్తుంది. అక్కడ మిగతా గోపికాస్త్రులు ఉంటారనమాట. సో మిగతా గోపికాస్త్రులు రాధారాణిని చూస్తారు. రాధారాణి చెప్తా కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు నా నుంచి కూడా అని చెప్పి. అలా ఎప్పుడైతే అదృశ్యం వెంటనే వాళ్ళందరూ కూడా అంటే ఒక రకమైన ఆనందము ఒక రకమైన బాధ. ఎందుకు ఆనందం అంటే ఆ బాధలో కూడా కృష్ణుడిని స్మరించుకుంటూ ఉంటారనమాట. కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క రకరకాల అతని దివ్య గుణములు, అతను రాక్షసుని చంపిన విధానం, భక్తులను కాపాడిన విధానము, ఇలాగా వాళ్ళు ఒక రకమైన భావనలో వాళ్ళు కృష్ణుని కీర్తించుకుంటూ కృష్ణుని వెతుకుతూ ఉంటారనమాట. ఆ కీర్తించుకుంటూ వెతికే ఆ యొక్క గీతమే గోపీ గీతం. ఇది శ్రీమద్ భాగవతం 31వ అధ్యాయంలో వస్తుందన్నమాట గోపీ గీతం అని చెప్పి. సో అందులో సో మెనీ థింగ్స్ అంటే భగవంతుని యొక్క కృపని, భగవంతుని యొక్క దివ్య గుణములని, భగవంతుని యొక్క తవకథామృతం తప్త జీవనం అని మనం ఒక గోపీ గీతం వింటూ ఉంటాం కదా, భువి గ్రణంతయ్య భూరిజ అని చెప్పి. సో 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 భగవంతునికి సంబంధించిన అన్ని విషయాలని వాళ్ళని కీర్తిస్తూ స్తుతిస్తూ వాళ్ళు పిచ్చి వాళ్ళలా వెతుకుతూ ఉంటారు కృష్ణుణ్ణి. ఆ మధ్యరాత్రి అర్ధరాత్రి డెడ్ ఆఫ్ నైట్ రైట్ కటికిచ్చి అంటే పండుగని అఫ్ కోర్స్ శరత్ పూర్ణిమ పూర్ణిమ రోజునాడు అలా వెతుకుతూ ఉంటారు. అండ్ అలా అవుతూ ఉంటుంది. అండ్ అలా వెళ్తూ ఉంటే ఆఫ్టర్ లాంగ్ అవర్స్ అంటే అలాగా చాలాసేపు వాళ్ళకి ఒక్కొక్క అక్కడ వస్తుంది ఒక్కొక్క యుగాయుతం నిమేషేనా అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు చూసారు. యాక్చువల్గా శ్రీ చైతన్య మహాప్రభు ఇదే భావాన్ని ఈ యొక్క గోపికలు ఏ భావాన్ని కృష్ణుని వెతుకుతున్నారు కదా, అంటే కృష్ణుడు విరహంలో ఉన్నారు వాళ్ళు. ఆ విరహ భావన అనేది ఎంతో గొప్పది, అసలు అంతకు మించింది లేదు. కాబట్టి కృష్ణుడు ఆ భావాన్ని ఆస్వాదించడం కోసమే శ్రీ చైతన్య మహాప్రభువుగా మళ్ళీ ఈ లోకంలో అవతరించారు. ఒకటి యుగధర్మం ప్రచారం చేయడం కోసం. యుగధర్మం ప్రచారం చేయడం అనేది బహిరంగ కారణమైతే అంతరంగిక కారణం ఏమిటి, శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమ, ఆ భావన, ఆ మహోత్కృష్టమైన భావనని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆస్వాదించడం కోసం రైట్. కాబట్టి భగవంతుడే భక్తుడి రూపంలో వస్తారు, రాధారాణి భావంలో వస్తారనమాట భగవంతుడు. అండ్ మనం జగన్నాథ్పురిలో శ్రీ చైతన్య మహాప్రభులు ఎలా చూసినట్లయితే మహాప్రభు జగన్నాథ్ స్వామి అనవసర సమయం అంటే స్నాన పూర్ణిమ తర్వాత వారం రోజుల పాటు భగవంతుడు 8 రోజుల పాటు భగవంతుడు దర్శనం ఇవ్వడనమాట. కాదు ఆ సమయంలో మహాప్రభు పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ విధంగా ఉండేది. ఏ విధంగా గోపికలు కృష్ణుణ్ణి తేజార్చుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా పిచ్చి వాళ్ళు ఎతడం మొదలెట్టారు, మహాప్రభు భావన కూడా అలాగే ఉండేదన్నమాట. అండ్ అని మహాప్రభు ఎన్నెన్నో ఈ సింగ్ మెనీ సాంగ్స్ ఆల్సో ఆ భావన అంటే గోపికలు ఏ విధంగా కృష్ణుని విరహంలో పాటలు పాడారో అవే పాట మహాప్రభు కూడా పాడేవారు అనమాట. అండ్ ఇది ఎవరికి అర్థమయ్యేది, శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క అంతరంగిక పార్శ్వదులకు అర్థమయ్యేది. మహాప్రభు యాక్చువల్గా ఏం పాడుతున్నారు అని చెప్పి బయట వాళ్ళకి అర్థమయ్యేది కాదు, బయట వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మహాప్రభుకి మాత్రం మహాప్రభుకి శుద్ధ భక్తులకు మాత్రమే అర్థమయ్యేది రైట్. సో అండ్ శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం చూసినట్లయితే శిక్షాష్టకంలో ఏమంటారు శ్లోకం నంబర్ 7 ఏంటది, యుగాయుతం నిమేషేన చక్షుష ప్రావశ్యాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే అని చెప్పి. శిక్షాష్టకం అనేది మహాప్రభు బోధన మొత్తం యొక్క సారం శిక్షాష్టకము. ఆ శిక్షాష్టకం 7th శ్లోకం ఏంటంటే ఇది 6వ శ్లోకం, నయనం గలదశ్రు ధారాయ వదనం గద్గద ఇరా. సో ఈ 7th శ్లోకం మనం చూసినట్లయితే యుగాయుతం నిమేషేన అంటే ఒక్కొక్క కృష్ణ నీ యొక్క విరహంలో ఒక్కొక్క క్షణము ఒక్కొక్క యుగంలో నాకు గడుస్తుంది అని మహాప్రభు చెప్పారు. అండ్ మహాప్రభు ఏ భావంలో ఉన్నారు అక్కడ, గోపికాస్త్రీల భావంలో ఉన్నారు. ఏ గోపికాస్త్రీల భావము, ఈ రాసలీలలో కృష్ణుడు అదృశ్యం అయిపోయినప్పుడు వాళ్ళు ఏ భావన అనేది వాళ్ళు ఆస్వాదించారో మహాప్రభు అదే భావనని ఆస్వాదిస్తూ ఇది చెప్పారనమాట. యుగాయుతం నిమేషేన చక్షుష ప్రావర్షాయుతం, కళ్ళంటే నీళ్ళు ఆగట్లేదు చక్షుష. శూన్యాయుతం జగత్ సర్వం, ఈ లోకమంతా ఒక పెద్ద సున్నాలా కనిపిస్తుంది నాకు, శూన్యంలా కనిపిస్తుంది నాకు. ఎందుకు, గోవింద విరహీనమే అని చెప్పి. ఓ గోవింద నీ యొక్క విరహంలో నువ్వు మా దగ్గర లేకపోతే మాకు ఇలా అనిపిస్తుందని చెప్పి. సో మనకి గోపికా స్త్రీల యొక్క భావం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి మహాప్రభు ఈ లోకంలో ఒక మగ పురుషుడి కింద వచ్చారు. స్త్రీ కింద వస్తే మన మైండ్ నెగిటివ్గా ఆలోచిస్తుంది అనమాట. కాబట్టి అది ఒక జెంట్ మేల్గా వస్తే యాక్చువల్గా రథయాత్ర మనం చూసినట్లయితే రథయాత్రలో జగన్నాథుడు ఎవరు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు ఎవరు, రాధారాణి, గోపికా స్త్రీలు, రాధారాణి భావం. కాబట్టి మహాప్రభు అదే రాసలీలని తన మగవాడి కింద వచ్చి ఒక భక్తుడి కింద వచ్చి అదే భావాలని పలికించారనమాట జగన్నాథ్పురిలో. ఎనీహో అగైన్ దిస్ ఇస్ పిహెచ్డి సబ్జెక్ట్ ఇది. సో ఆ విధంగా గోపికా స్త్రీలు భద్రాత్రి అర్ధరాత్రిలో కృష్ణుడు వెతుక్కుంటూ వెళ్తే ఒక చెట్టు వెనకాల కృష్ణుడు దాక్కొని ఉంటాడనమాట. దాక్కొని ఉంటారు అండ్ వాళ్ళు చూస్తారు అక్కడికి వచ్చి కృష్ణుడిని. అండ్ కృష్ణుడు దగ్గరికి వస్తున్నారు. కృష్ణుడు ఏం చేస్తారు, మళ్ళీ దొరికిపోతాను ఏమని చెప్పి నారాయణుడి కింద, చతుర్భుజ నారాయణుడి కింద మారిపోతారు కృష్ణుడు. ఆ గోపికా స్త్రీలు వాళ్ళు వెళ్తారు, నారాయణుడు అక్కడ ఉన్నాడు, నారాయణ దాటుకుంటూ వెళ్తారు. నారాయణ అడుగుతారు, ఓ నారాయణ ప్రణామాలు చెప్పి సాష్టాంగ ప్రణామం చేస్తారు. చేసి అంటారు, మీరు మా కృష్ణుని చూసారా, చూస్తే ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పి. చూడండి, దేవాది దేవుడు నారాయణుడు, వాళ్ళు పూజించేది నారాయణ్ని, రైట్, కృష్ణుడు తెలియదు. అలాంటి దేవుడు తన ఎదురుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమడుతున్నారు, కృష్ణుడు అడుగుతున్నారు వాళ్ళు. అంటే దేర్ లవ్ ఫర్ కృష్ణ, కృష్ణుడికి వాళ్ళకు ఉన్న, కృష్ణుడిపై వాళ్ళకున్న ప్రేమ ఏంటి అంటే భగవంతుడు అక్కడ ఉన్నా సరే భగవంతుడి గురించి అడగకుండానా కృష్ణుడి గురించి అడుగుతున్నారు. ఫర్ దెమ్ కృష్ణ ఇస్ మోర్ దెన్ గాడ్ ఆల్సో. ఈ భౌతిక లోకంలో కూడా ప్రేమించిన అమ్మాయి కోసం భగవంతుడు కాదని ఉంటారు, తల్లిదండ్రులు కాదనే వాళ్ళు భగవంతు కానివాళ్ళు, కానీ అది దరిద్రం, అది వాళ్ళ పతనం. కానీ వీళ్ళకి కృష్ణుడు భగవంతుడు అని అంటే తెలియదని కాదు, యోగమాయ ప్రభావం వలన ఆ స్థాయి ఎప్పుడో దాటిస్తారనమాట. దాటి కృష్ణుడికి వాళ్ళ సంబంధం, కృష్ణుడు ఒక బాలకుడు, నేను ప్రేమించిన వ్యక్తి అంతే, అంత ఇన్నోసెంట్ లవ్ అది. దట్ ఈస్ ద టాప్ మోస్ట్, అది చెప్పాలంటే, రైట్. ఐశ్వర్య, ఐశ్వర్య అంటే భగవంతు, ఈయన దేవుడు అనే స్థాయి ద్వారా వచ్చిన ప్రేమ కాదు అది. ఆయన దేవుడు అన్న స్థాయి కన్నా చాలా రెట్లు పైన ఉన్న స్థాయి అది. సో నారాయణుడు ఉన్న సరే నారాయణ కూడా పట్టించుకోరు. నారాయణ ఏమంటారు, తన నాలుగు భుజాలు ఒక భుజం అలా చూపిస్తారు, అటువైపు కృష్ణుడు వెళ్ళాడు వెళ్ళాడు అని చెప్పి వెంటనే పరిగెట్టు థ్యాంక్ యూ నారాయణ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతారు. వెనకాతల నుంచి రాధారాణి వస్తుంది, ఏడుచుకుంటూ వస్తుంది అనమాట. నారాయణ చూస్తుంది, చూసి ప్రణామం చేస్తుంది, ప్రణామం చేసి అడుగుతుంది, ఓ నారాయణ నువ్వు నా కృష్ణుడిని చూసావా అని చెప్పి. దానికి కృష్ణుడు అలా రాధారాణి అలా చూసినప్పటికీ కరిగిపోతారు, కరిగిపోయి ఇలా చేయి చూపించిపోతారు, ఇటువైపు వెళ్ళారు అని చెప్పి. కానీ రాధారాణి చూసిన ఆ స్థితిలో భగవంతుడు తనను తను దాచుకోలేకపోతారనమాట. తన నాలుగు చేతుల్లో రెండు చేతులు కరిగిపోతాయి, రెండు చేతులు కరిగిపోయి అదృశ్యమైపోతాయన్నమాట. అండ్ వెంటనే రెండు చేతులు మిగులుతాయి, కృష్ణుడు కింద మారిపోతారనమాట. వెంటనే రాధారాణి కృష్ణుడిని చూస్తుంది, మళ్ళీ వెంటనే గోపికలు అందరు మళ్ళీ అందరూ వచ్చేస్తారు అక్కడికి. సో అందరికీ ఫైనల్గా కృష్ణుడిని కనిపించేసరికి వాళ్ళకి ప్రాణం ఒక్కసారిగా లేచి వచ్చినట్టు అవుతుందన్నమాట. అప్పుడు అందరూ కృష్ణుడినితో తోడేసుకొని యమున అనేది ఒడ్డుకి వెళ్తారు. యమున అనేది ఒడ్డుకి వెళ్ళి అక్కడ కృష్ణుడు మధ్యలో కూర్చుని అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళందరికీ కృష్ణుని చూసినా మళ్ళీ ప్రాణం పోయింది అనే బాధ కన్నా ఎక్కువ బాధలో ఉన్నారు వాళ్ళు. దీనికన్నా 100 రెట్లు చనిపోతున్నా సరే ఆ బాధ కన్నా ఎక్కువ బాధ కృష్ణుడు విరహంలో. హిస్ హోలీనెస్ రాధానాథ్ మహారాజ్ ఏమంటారంటే, ఎంత అదృష్టమో చూడండి, మనము ఎప్పుడు ఆ స్థాయికి చేరుకుంటామని అంటారు మహారాజ్. వెన్ విల్ దట్ డే కమ్, మనం కూడా కృష్ణుడు మన నుంచి మన కళ్ళ ముందు అదృశ్యమైనప్పుడు, మనకు దూరమైనప్పుడు మనం కూడా అంతలా పరితపిస్తాం. ఏ రోజు అలా ఏ రోజు ఆ స్థాయికి మనం చేరుకుంటాం, ఏ స్థాయి పరితపించే స్థాయికి చేరుకుంటామని చెప్పి నిజంగా అంటే వాళ్ళకి చెప్తున్నా కదా, దానికంటే 100 చనిపోవడం సులభం అంటే అంత అది ప్రేమ, ఉత్కృష్టమైన ప్రేమ అది. అందుకే చెప్తున్నాం కదా, దాన్ని మనం అనుకరించలేమన్నమాట, దాన్ని కేవలం మనము నమస్కరించగలం అంతే. నమస్కరించి ఎందుకంటే అది వాళ్ళ స్థాయి. సో ఫైనల్గా అందరు కూడా కూర్చుంటారు. వాళ్ళ కృష్ణుడిని మళ్ళీ కళ్ళి ముందు కనిపించాడు అని ఎంత చెప్పలేని ఎంత ఆనందం ఉందో అంతే కోపం కూడా ఉంది. కోపం ఏంటిపోయి భగవంతుడు అంటే, యాజ్ సెడ్ ప్రేమ అనే దగ్గర కోపం అనేది సహజం. అది నీకు నచ్చిన వాడి మీద కోపడవు ఎప్పటికడున్నా, అంటే ఇఫ్ నీకు సంబంధం లేని వ్యక్తి మీద నీకు ప్రేమ కోపం రెండూ రావు. నీ మనిషి మీదే నీకు ప్రేమ కోపం అనేవి వస్తాయి ఎప్పుడైనా సరే, నీ నా మనిషి అనుకున్నప్పుడే. సో వాళ్ళ కృష్ణుడు తన మనిషి, కృష్ణుడు వాళ్ళకి. కాబట్టి ప్రేమ ఆనందము ఒక సైడు, పట్రాని కోపం ఇంకో సైడ్, ఎందుకు కోపం, మమ్మల్ని ఇలాగా విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి. కానీ అలా అని చెప్పి నిజంగా కోపడి తిట్టారనుకోండి, మళ్ళీ కృష్ణుడు మాయమైపోతాడేమో భయం కూడా. ప్రేమ, కోపము, భయము, కృష్ణుడు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అని భయం. సో వాళ్ళు ఏమంటారు, కృష్ణ మీరు ఎంతో గొప్ప విద్వానుడు కాబట్టి మీకు మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము, ఐ వాంట్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, దయచేసి మా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారు. అని అడుగుతారు, ఏమంటారంటే, కృష్ణ మాకు తెలిసినంత వరకు ఈ లోకంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు. ఒక రకమేనంటే నువ్వు ప్రేమిస్తే వాళ్ళు తిరిగి నిన్ను ప్రేమిస్తారు, మొదటి రకం. రెండో రకం, నువ్వు ప్రేమించకపోయినా సరే వాళ్ళు తిరిగి నిన్ను ప్రేమిస్తారు, ఇది రెండో రకం. మూడో రకం, నువ్వు ప్రేమించినా సరే తిరిగి నిన్ను ప్రేమించిన వాళ్ళు, నువ్వు ప్రేమించిన సరే వాళ్ళని ప్రేమతో ప్రతిస్పందించరు, తిరిగి ప్రేమించడం ప్రతిస్పందించరు. ఈ మూడిట్లో ఎవరు ఉత్తములు చెప్పు కృష్ణ అని అడుగుతారనమాట. అంటే ఇది ఏంటి యాక్చువల్గానా, ఇది ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే, కృష్ణ మీకోసం ఇంత చేస్తే మీరు మమ్మల్ని వదిలి సరిపోయారు, ఇది మీకు భావ్యమేనా అని నిలదీయాలి. కానీ నిలదీయలేరు కదా, ఎందుకంటే మళ్ళీ కృష్ణుడు మాయమైపోతాడేమో భయంతో. ఈ ముగ్గురులో ఎవరు ఉత్తములు చెప్పు అని అడుగుతారు. ఏంటది, ఒకరు నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమతో ప్రతిస్పందిస్తారు, మొదటి రకం. రెండోది, నువ్వు ప్రేమించకపోయినా సరే నీ శ్రేయస్సు కోరుకుంటారు, రెండో రకం. మూడోది, నువ్వు ప్రేమించినా సరే నీ ప్రేమతో ప్రతిస్పందించరు, మూడో రకం. ముగ్గురులో ఎవరు అంటే వాళ్ళేమో కృష్ణుడు మూడో రకం అనుకుంటారు వాళ్ళు. దానికి కృష్ణుడు నవ్వుతా, కృష్ణుడికి అర్థమవుతుంది వాళ్ళు ఏం ప్రశ్న అడిగారా అని చెప్పి, భగవంతుడికి అర్థం కాదా. సో కృష్ణుడు ఏం సమాధానం చెప్తారు, చూడు గోపికా స్త్రీలారా, మనము ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించినప్పుడే మనం తిరిగి ప్రేమిస్తాము. ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా ఆశించినప్పుడు, ఎదుటి వ్యక్తి నుంచి ఆశించి మనం ప్రేమ చేస్తాం, సేవ చేస్తాము. అది యాక్చువల్గా అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అది చాలా సాధారణ విషయం. నా దృష్టిలో వాళ్ళు గొప్ప వాళ్ళే కాదు అంటారు. ఇప్పుడు విమానం ఎక్కుతావు, రిసెప్షన్ ఎయిర్ హోస్టెస్ ఏమంటుంది, ఎస్ సార్, వాట్ కెన్ యూ డూ ఫర్ యూ సార్, ఇస్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ సార్, క్యాన్ ఐ గెట్ సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యూ సార్, క్యాన్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ సార్, హ్యాపీ జర్నీ సార్, 100 అంటే ఎంత 100 సార్లు తలొచ్చుతుంది ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని చెప్పి. కానీ అందులో ఏమైనా ప్రేమ ఉందా, జీరో. ఇదంతా కార్డ్బోర్డ్ స్మైల్ అనమాట, బొమ్మలు అంటే వాళ్ళు అందరూ. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కాబట్టి ఫ్లైట్ టికెట్లకి అందులో సర్వీస్ ఛార్జీలు ఉంటాయి, వాళ్ళ ఛార్జీలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి అలా నవ్వుతూ సేవకుల్లా యాక్ట్ చేస్తున్నారు. వాస్తవానికి నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకోండి, లేదంటే కంపెనీ వాళ్ళకి జీతం ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేయరు. సో భగవంతుడు ఏమంటారంటే, ఎదుటివాడు ప్రేమిస్తే తిరిగి నువ్వు ప్రతిస్పందించి పెద్ద గొప్ప విషయం కాదు, అది సాధారణ విషయం, నా దృష్టి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అంటారు. రెండవది, ఎదుటి వ్యక్తి నిన్ను ప్రేమించకపోయినా ప్రతిస్పందించకపోయినా సరే నువ్వు వాళ్ళని వాళ్ళకి సేవ చేస్తావని ప్రేమిస్తావు. కృష్ణుడు ఏమంటారు, వీళ్ళు గొప్పవాళ్ళు అంటారు. ఉదాహరణ చెప్తారు మహాప్రభు, అదే కృష్ణుడు, తల్లిదండ్రులు, సాధువులు, వీళ్ళందరూ ఏంటి, ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండానే వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళని సేవిస్తారు. తల్లిదండ్రులు నా కొడుకు పెద్ద అయ్యాక నన్ను చూస్తాడు అని అనుకునే ఆయన స్కూల్కి పంపిస్తారా, పెద్ద అయ్యాక నాకు 7 వారాలు నగలు కొంటారు, నాకు ఇల్లు కొనిస్తాడు, లేకపోతే ఇంకేదో చేస్తాడు, ఇంకేదో చేస్తాడు, అవేదో ఆశించి పిల్లల్ని ప్రయోజకులు చేస్తారా. ఎటువంటి ఆశ లేకుండానే పిల్లల్ని ప్రయోజకులు చేస్తారన్నమాట, నిస్వార్థమైన సేవ. సో కృష్ణుడు ఏమంటారంటే, సిమిలర్ సాధువులు, సాధువు అనేవాడు ఒకరు అతని మీద పువ్వు వేస్తాడు, ఇంకోటి రాయేస్తాడు, ఒకడు నమస్కరిస్తాడు, ఒకడు చేత్కరిస్తాడు. కానీ సాధువు అనేవాడు ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించడు, సూర్యుడు అనేవాడు ఏ విధంగా ఎటువంటి భేదభావం చూపించడు, సాధువు అనేవాడు కూడా భేదభావం చూపించడు. కాబట్టి తల్లిదండ్రులు, సాధువులు, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు నిస్వార్థ సేవకులు అనమాట. కాబట్టి నా దృష్టిలో వీళ్ళు గొప్పవాళ్ళు అంటారు అనమాట. అండ్ మూడో క్వశ్చన్ ఏంటి, రెండో క్వశ్చన్, నేను ఏం చెయ్యకపోయినా సరే ఎదుటి వాడికి చేస్తున్నాడు, ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ అంటే, మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించినా సరే వాళ్ళ నుంచి ప్రతిస్పందన ఉండదు, వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అంటారనమాట. దానికి భగవంతుడు ఏం చెప్తాడంటే, సో సరే మీ మూడో ప్రశ్న విషయానికి వచ్చినప్పటికీ దానికి మూడు ఆన్సర్లు ఉన్నాయని చెప్తారు కృష్ణుడు. ఐదర్ వాళ్ళు సంపూర్ణంగా స్వార్థపరులనే ఉండాలి, స్వార్థపరులు అంటే స్వార్థపరుడికి నువ్వు వాడికి ఎంత చెయ్యి, ఎంత ప్రేమించు, ఎంత చేసి పెట్టు, వాడు నీ గురించి పట్టించుకోడు, వాడు ఎప్పుడు తన స్వార్థమే ఆలోచిస్తాడు. సో మూడో ప్రశ్న సమాధానం ఏమిటి, ఐదర్ వాళ్ళు స్వార్థపరులైన ఉండాలి, లేకపోతే వాళ్ళు ఆత్మారాములైన ఉండాలి. ఆత్మారాములు అంటే ఏంటి, వాళ్ళకి లోకంతో సంబంధం లేదు, ఇండిఫరెంట్గా న్యూట్రల్గా ఉంటారన్నమాట. నువ్వు ప్రేమించు ద్వేషించు ఏం చెయ్యి, వాళ్ళకి లోకం సంబంధమే లేదు అసలు వాళ్ళకి, దేర్ ఆత్మారామస్ అన్నమాట. స్పిరిచువల్లీ సాటిస్ఫైడ్, సో ఆత్మారాములైనా ఉండాలి, లేదంటే వాళ్ళు స్వార్థపరులైనా ఉండాలి. అండ్ అప్పుడు భగవంతు చెప్తారు, కానీ నా విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే గోపికలు ఎందుకు ఈ ప్రశ్న అడిగారు కృష్ణుడిని, కృష్ణ నువ్వే రకం, ఇప్పుడు మేము మాకు ఎంత నువ్వు కష్టపెట్టావు, ఎంత మమ్మల్ని దుఃఖం పెట్టావు ఇచ్చావు, కాబట్టి నేను ఎలా అర్థం చేసుకోవాలి నీ సమాధానం, అంటే సంజాయిషి అడగడానికి ఇలా అడిగారనమాట వాళ్ళు. కృష్ణుడికి ఆ విషయం అర్థమవుతుంది, కృష్ణుడు ఏమంటారు అంటే మూడో రకం కింద వస్తాడు, అంటే వాళ్ళ దృష్టిలో కృష్ణుడు మూడో రకం కింద వస్తున్నట్టు, ఎందుకంటే మేము మీకోసం వస్తే మీరు వెళ్ళిపోయారు ప్రతిస్పందించలేదని చెప్పి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఎవరు ప్రతిస్పందించరు, ఐదర్ వాడు స్వార్థపరుడు అయి ఉండాలి, లేకపోతే వాడు ఆత్మారాముడు అయి ఉండాలి. ఆత్మారాముడు అంటే వాడు ఇండిఫరెంట్, వాళ్ళకి భగవంతుడితో సంబంధం, ఇంకా ఈ లోకంలో వాళ్ళ సంబంధమే లేదు, నువ్వు తిట్టుకో కొట్టుకో మెచ్చుకో పూజించుకో నాకు సంబంధం లేదు అని భగవంతుడు అంటారు. నేను ఈ రెండు కాదు, నా విషయంకి వచ్చినప్పటికీ నేను ఎందుకు మీ విధంగా మీతో ఎలా ప్రవర్తించాను, భగవంతుడు చెప్తారు ఎందుకు ఈ విధంగా మీతో ప్రవర్తించానంటే మీకు నా పైన ఉన్న ప్రేమని ఇంకాస్త ద్విగ్నీకృతం చేయడం కోసం ఇలా ప్రతిస్పంద ఇలా నేను చేశానని చెప్తారు. ఎందుకంటే నేను మీకు ఎంత అంటే ఫస్ట్ భగవంతుడు వాళ్ళతో కాసేపు ఆడిపాడారు, అలా ఒకసారి నా ప్రేమను రుచి చూపించి తర్వాత అదృశ్యం అయిపోవడం ద్వారా ఏమవుతుంది, ఒక పేదవాడు తినడానికి తిండి లేని వాడికి సడన్గా 1,00,000 రూపాయలు వస్తే ఎంత ఆనందపడిపోతాడు. ఆ 1,00,000 రూపాయలని రుచి చవి చూసిన తర్వాత మళ్ళీ ఆ 1,00,000 రూపాయలు వెనక్కి లాగేసుకుంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది, జీవితాంతా మర్చిపోలేడు అనమాట. ముందు ఏమీ లేదు, కానీ ఏమీ లేదు అలా ఒక రకంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ పోతే అతడు ఇంకా ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తాడు. అదేవిధంగా నేను మీకు నా ఆనందాన్ని రుచి చూపించి అదృశ్యమైపోవడం ద్వారా మీ ప్రేమని ఎన్నెన్నో రెట్లు నేను పెంచాను, కాబట్టి అది నేను మీకు చేసిన ఫేవర్ అని చెప్తారు భగవంతుడు. రైట్, అంతేగాని నేను మిమ్మల్ని వదిలేయలేదు, మీ ప్రేమను నేను మీ ప్రేమ అంటే నేను మిమ్మల్ని ప్రేమించి మానేలేదు భగవంతుడు చెప్తారు. సో యాజ్ అ సైడ్, కృష్ణుడు ముందు కాళీయదమన్ లేలో కూడా చెప్పాను, భగవంతుడు కృష్ణుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే తన భక్తుల హృదయంలో దాగున్న నిగూఢమై ఉన్న ప్రేమని సంపూర్ణంగా 100% వెలికి తీయడంలో కృష్ణుడు సిద్ధహస్తుడు అనమాట. ఓన్లీ కృష్ణుడు మాత్రమే చేయగలిగేది ఇది, ఏ విష్ణు అవతారాలు కూడా కాదు. ఎలా చేస్తారంటే తన లీలని ఎలా చేస్తారంటే తన ఇప్పుడు కాళీయదమన్ లీల రైట్, మామూలుగా కాళీయుని దండిస్తే ఒక రకం సరే మా కృష్ణుడు చేశాడు, కానీ కృష్ణుడు వాడికి అంత టెన్షన్ పెట్టేసి అతను ఆ మూర్చపోయే అయిపోయి వాళ్ళు వాళ్ళ ప్రాణం పోతుంది అన్న టైంలో భగవంతుడు లెగిచి కాళీయ మీద నృత్యం చేస్తాడు, తద్వారా వాళ్ళకి అంటే చచ్చి బతికినట్టు అయినట్టు అనమాట. అలా చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ కృష్ణుడి పట్ల ప్రేమ పెంచేలా చేస్తారు. సిమిలర్గా ఇక్కడ కూడా అదృశ్యమైపోయి మళ్ళీ ప్రత్యక్షమవడం ద్వారా తన ప్రేమని పెంచేలా చేస్తారని చెప్తారు అనమాట. తర్వాత కృష్ణుడు ఏమంటారంటే, సో ఓ గోపికా స్త్రీలారా, మీరు ఇన్ జనరల్గా నా భక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు కృష్ణుడు చివరిలో అంటాడు చివరి శ్లోకం ఇది, ఇన్ జనరల్గా నా భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ ప్రేమతో నేను ప్రతిస్పందిస్తాను, చాలామంది భక్తులు చాలా విధాలుగా నన్ను ప్రేమిస్తారు నాకు సేవ చేస్తారు వాళ్ళ ప్రేమతో ప్రతిస్పంది, కానీ మీ యొక్క ప్రేమ చూసా నిస్వార్థమైన ప్రేమ, మీరు నా కోసం అన్ని రకాల త్యాగాలకి సిద్ధమయ్యారు. మనం చూస్తాం ఒకసారి ఇంకొక ఎపిసోడ్లో, అంటే కృష్ణుడికి క్షణకాలం పాటు ఆనందం ఇవ్వడం కోసం వాళ్ళు శాశ్వత కాలానికి నరకానికి వాళ్ళకి రెడీ అవుతారనమాట. ఇంకొక లీలలో మనం చూస్తాము. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే మీ యొక్క ప్రేమని ఉంచుసారు దానికి మాత్రం నేను వెలకట్టలేను, దానికి నేను ఏ వరం ఇచ్చినా సరే, నేను మీకు ఏ బహుమతి ఇచ్చినా ఏ వరం ఇచ్చినా నేను ఏం చేసినా సరే మీరు నన్ను ప్రేమించిన ప్రేమ ముందు దిగదుడిపే, కాబట్టి మీ స్థాయి ప్రత్యేకము, మీ స్థాయితో ఐఎమ్ లూజర్, నేను ఓడిపోయాను. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎంతగా వరాలు ఇవ్వగలడో అంతకన్నా ఎక్కువ మీరు నన్ను ప్రేమిస్తున్నారు, కాబట్టి యూ బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ లవ్, అంటే మీ ప్రేమతోనే మీరు తృప్తి చెందండి, ఎందుకంటే నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, అంటే మీ ప్రేమతో సరి సమానమైనది నా దగ్గర లేదని చెప్పి, అంటే కృష్ణుడు తన ఓటమిని అంగీకరిస్తున్నాడు అనమాట, మీరు నన్ను ప్రేమించదు నేను మిమ్మల్ని ప్రేమించలేను అని చెప్పి, అంటే అంత అది అంటే ఆ విధంగా గోపికా స్త్రీల యొక్క స్థాయిని భగవంతుడు అంతగా పెంచాడు అనమాట. ఆ విధంగా గోపికా స్త్రీలు ఆనందపడతారు. అప్పుడు 33వ అధ్యాయం భగవంతుడు వాళ్ళతో కలిపి రాసలీల నృత్యాన్ని చేస్తారు ఆ యొక్క యమునా నది ఒడ్డు మీద. రైట్, భగవంతుడు ఆ నిధివరంలో ఆ గోపిక నిండు వెన్నెలలో గోపికా స్త్రీలు అంతగా, భగవంతుడు ఎంతమంది గోపికా స్త్రీలు ఉన్నారో అంతమందిగా విస్తరిస్తారు భగవంతుడు కూడా. సో ప్రతి గోపికతో కూడా భగవంతుడు ప్రత్యేకంగా నృత్యం చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. అంటే నృత్యం చేస్తూ ఉండడం కాదు, ప్రతి గోపికా స్త్రీతో విడివిడిగా భగవంతుడు నృత్యం చేస్తూ ఉంటాడు ఆ రాసిన నృత్యం. అండ్ గోపికా స్త్రీలకు కోరిక ఏంటి, శాశ్వతంగా అమరకాలంగా కృష్ణుడితో ఇలాగనే నృత్యం చేస్తూ ఉండడం వాళ్ళ కోరిక. సో భగవంతుడు వాళ్ళ కోరికను తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు అంటే ఆ ఒక్క రాత్రి, యాక్చువల్గా మధ్యరాత్రి కృష్ణుడు పిలిచాడు వాళ్ళని, కాబట్టి ఈ రాసలీల ప్రారంభమైనప్పటికీ మధ్యరాత్రి దాటేసి ఉంటుంది. కానీ ఆ ఒక్క రాత్రి అనేది కృష్ణుడు తన యొక్క యోగమాయ శక్తి ద్వారా బ్రహ్మదేవుడు ఒక రాత్రి అంతసేపు ఆ శరత్ పూర్ణిమ రాత్రి నడుస్తుంది. బ్రహ్మదేవుడు రాత్రి అంటే ఎంతసేపు చెప్పండి? బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అంటే ఒక పక్కన ఒకటే కదా. ఒక రాత్రి అంటే రాత్రి 12 గంటలు అంటే ఎంతసేపు అంటే 1000 దివ్యయుగాలు. ఒక దివ్యయుగం అంటే సత్య త్రేత ద్వాపర కలి. కలియుగం అంటే 434 సంవత్సరాలు, 34,000 సంవత్సరాలు. అంటే ఒక దివ్యయుగం అంటే 43 లక్షల సంవత్సరాలు ఇంటూ 1000, అది ఒక రాత్రి. అంటే 434 కోట్ల సంవత్సరాలు అంటే భాష చెప్పాలి అంటే. సో అంటే అన్లిమిటెడ్ టైం, అంటే ఒక బ్రహ్మదేవుడు రాత్రి అంతసేపు భగవంతుడు కాలాన్ని ఆపేశాడు అక్కడ. ఆ రాత్రి అంతసేపు వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి సమయం కేటాయించి వాళ్ళతో రాసలీల నృత్యం చేస్తారనమాట. సో దిస్ లీల అనేది సంపూర్ణంగా ఆధ్యాత్మికం కానీ ఎటువంటి భౌతికత అనేది ఉండదు. అండ్ మనం చదివినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోతే, ఎందుకంటే మనము శారీరకసారి ఉండడం ద్వారా మనకి ఆల్రెడీ ఒక ప్రీ అంటే దాని ఏమంటే ముందస్తు ఒక అవగాహనలు ఉంటాయన్నమాట, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. కాబట్టి మనం దీనికి తప్పుగా అర్థం చేసుకుంటాము. వాస్తవానికి దిస్ ఇస్ ప్యూర్ లవ్ అనమాట. అంటే ఒక అన్కండిషనల్ లవ్. ఒక యశోదమాత కృష్ణుడికి ఎలాంటి లవ్ ఉన్నదో, ఆ గోప బాలకులకి కృష్ణుడికి ఎలాంటి లవ్ ఉందో, గోమాతకి కృష్ణుడికి ఎలాంటి లవ్ ఉందో, గోపికాసుడికి అలా లవ్. ఆ భావం మాత్రమే వేరు తప్ప అన్నిట్లు కూడా కామన్ పాయింట్ ఏంటి, సర్వీస్, సేవ. ఆ సేవ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భగవంతునికి సేవ చేస్తూ ఉంటారనమాట. సో దిస్ వే గోపీస్ అందరు కూడా భగవంతునితో రాసలీల నృత్యాన్ని ముగిస్తారు. ఈ యొక్క రాత్రి అనేది బ్రహ్మదేవుడి యొక్క రాత్రితో అంతసేపు నడుస్తుంది. రైట్, సో యాజ్ ఎ సెడ్ శ్రీ చైతన్య మహాప్రభులు వారు సన్యాసి శిరోమణి. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసి అంటే స్వయంగా భగవంతుడే సన్యాసి శిరోమణి. అండ్ స్త్రీలను 40 అడుగులు దూరంలో పెట్టేవారు మా చైతన్య మహాప్రభు. దరిదాపులు రాణించేవారు కాదనమాట. అంత నిష్టగా చేసే వ్యక్తి, అటువంటి వ్యక్తి అతను రాత్రి పగలు దేని గురించి ఆలోచిస్తూ ఉండేవారు, రాసలీల గురించి ఆలోచిస్తూ ఉండేవారు అనమాట. అంటే హృదయంలో అంటే చెప్పేది ఏంటంటే, స్త్రీ సుఖాన్ని అన్నిటి విడిచిపెట్టిన వ్యక్తి, అన్నిటికీ అంత దూరం మెయింటైన్ చేసిన వ్యక్తి ఈ రాసలీలను ఎందుకు ఆస్వాదిస్తున్నారు మహాప్రభు? ఎందుకంటే అందులో 1% కూడా భౌతికవాదము అనేది లేదు కాబట్టి. అండ్ మహాప్రభు ఏమని చెప్తారు స్వయంగా తన యొక్క భక్తి యొక్క సార మొత్తం ఏం చెప్తారు, ఆరాధ్య భగవాన్ వ్రజేష తనయా తద్దామ శ్రీ వృందావనం రమ్యా కాచిత్ వజవధు ఉపాసనా వర్గేయవా కల్పిత. ఏమంటారంటే ఉపాసన అంటే ఆరాధన ఎలా చేయాలి, గోపికా స్త్రీలు శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా ఆరాధించారు, ఏ విధంగా భగవంతుని ప్రేమించారో ఆ బాటలో మనం అంటే నిస్వార్థ భావనలో ఆ విధంగా మనం కూడా అటువంటి భావన కోరుకో అలా సేవ చేయాలని చెప్పి మహాపురుషు చెప్పారనమాట. శ్రీమద్ భాగవతం అమలం పురాణం, భాగవతం టాప్ మోస్ట్ లిటరేచర్, ప్రేమ పుమర్తో మహాన్, జీవితం యొక్క గమ్యము కృష్ణ ప్రేమ. సో ఈ విషయం, ఈ 5 విషయాల్ని మహాపురుషు చెప్పారు. అందులో 3వ విషయం ఏంటి, గోపికా స్త్రీల భక్తి భావాన్ని మనము అనుసరించి కృష్ణుడికి సేవ చేయాలని చెప్పి అర్థం అనమాట. సో దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ లిటరేచర్ థింగ్. కానీ ఇది మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఈ పదం రాసలీల అనే పదానికి తప్పుడు అర్థాలు ఎతుకుతూ ఆ పదాన్ని ఎక్కడైనా తప్పుడు కార్యం జరిగితే, ఏ పొలిటీషియను ఏ బిజినెస్ మ్యాన్ ఎవడో పనికి మాలిన విధవాను తప్పుడు పని చేస్తే రాసలేని పదం ఆడతారు, సో ఇన్సో పర్సన్ రాసలేలు అని రాస్తారనమాట. సో ఇది చాలా దురదృష్టకరమైనది, ఎందుకంటే సమస్త భగవంతుడి యొక్క సమస్త లీలల్లో కూడా అత్యంత ఉత్కృష్టమైన లీల ఈ లీల. కాబట్టి మనం ఇక్కడ దాన్ని కాసేపు చూసాము, రైట్? దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ థింగ్. మన ఆచార్యులు చెప్పింది ఆ వాళ్ళ కోణంలో చూడాలి. అండ్ రేపటి క్లాస్లో, ఇన్ టుమారోస్ క్లాస్, మనము ఎగ్జాక్ట్గా ఈ యొక్క రాసలీల అనేది ఏ విధంగా, అందులో 1% కూడా భౌతికవాదం అనేది లేదనేది నేను 11 పాయింట్ల ద్వారా చెప్తాను నేను అది. సో దేర్ సో అండ్ దెన్ అది ఈరోజు బయట లోకంలో రాసలీల పేరుతో జరుగుతున్న దాన్ని రాస్కల్ లీల అన్నారు ప్రభుపాదుల వారు. ప్రభుపాద కాల్డ్ రాస్కల్ లీల అని చెప్పి, నాన్ సెన్స్ అని చెప్పి. సో రాసలీల వర్సెస్ రాస్కల్ లీల అనే టాపిక్ మీద రేపు చెప్తాను. సో ఆ క్లాస్ కూడా మీరు ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే అప్పుడు మనకి వాస్తవంగా మనకి 1% కూడా 1% కూడా ఎటువంటి సందేహాలు ఉండవు సరికదా. ఇంకా మనకి నమ్మకము మరియు ఈ భగవంతుని లీలల మీద గొప్పతనము, ఆ ప్రేమ ఇంకా పెరుగుతాయి మనకి, రైట్? సో వాస్తవానికి ఈ లీల చదవడం ద్వారా మన హృదయంలో కామం అనేది మొత్తం తొలగిపోతుంది, కానీ అది మన గైడెన్స్లో చేయాలి. అండ్ ప్రస్తుతము కనిష్ట అవస్థలో ఉన్న భక్తులు, నూతన భక్తులు వీటిని టచ్ చేయకపోవడం బెటర్. కృష్ణ భగవానికి జయ్, గద్రా శ్రీమద్ భాగవతంకి జయ్, శ్రీల ప్రభుపాదకి జయ్, హరే కృష్ణ. హరే కృష్ణ, జయ జగన్నాథ్. ఇస్కాన్ విజయవాడ వారు గత సంవత్సరం ప్రారంభించిన శ్రీ జగన్నాథ్ మందిరం ఈ నెల 15వ తేదీతో సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటుంది. అవునండి, మీరు విన్నది నిజమే, ఆల్రెడీ ఒక సంవత్సరం కాలం పూర్తవుతుంది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో కోవిడ్ తీవ్రత చాలా తీవ్రంగా ఉన్న సమయంలో, జనాలు అడుగు కూడా ఇంటి నుంచి బయటపెట్టలేని సమయంలో, ఆ సమయంలో భక్తులు తమ ప్రాణాలు ప్రణంగా పెట్టి కేవలం 4 నెలల వ్యవధిలోనే ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. 15వ నాడు ఘనంగా ఈ మందిరం ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ మందిరం ద్వారా ప్రజలకి విశేషంగా ఈ ఇస్కాన్ జగన్నాథ్ మందిరం సేవలు అందిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ కోవిడ్ ఫేజ్ 2లో భగవద్గీత 18 రోజుల కోర్సుని ఉచితంగా 35,000 మందికి ఈ కోర్సు సర్టిఫైడ్ కోర్సు చేయించడం జరిగింది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే ఈజీగా ఒక రికార్డు ఇది. అంతేకాదు, తర్వాత డిసెంబర్ మాసంలో గీతా జయంతి సందర్భంగా స్కూల్ పిల్లలకి మనం భగవద్గీత కాంటెస్ట్ నిర్వహించి 6,000 మంది పిల్లలకి ఉచితంగా భగవద్గీత పంచి, వారి ద్వారా ఆ భగవద్గీత చదివించి పరీక్షా పోటీలు పెట్టి వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. పెద్దలు, స్కూల్ విద్యార్థులు, స్కూల్ ప్రిన్సిపల్ అందరూ కూడా ఎంతెంతో ఈ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. తర్వాత జనవరి నెలలో సంక్రాంతి, భోగి సంక్రాంతి సంబరాలు మొత్తం విజయవాడ వాస్తవాలు అందరికీ కూడా చాలా ఘనంగా సంక్రాంతి వేడుకలు ఈ మందిరంలో జరిగాయి. తర్వాత సమ్మర్ క్యాంప్, పిల్లలకి సమ్మర్ క్యాంప్ వారం రోజుల పాటు ఇక్కడ జరిగింది. అంతేకాదు, పిల్లలకి ఆడుకోవడానికి వీలుగా ఇక్కడే మన జగన్నాథ్ సెంటర్లో పిల్లలకి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో పిల్లలకి ఏసీ క్లాస్ రూమ్ కూడా రావడం జరుగుతుంది. వీటితో పాటుగా మళ్ళీ లాస్ట్ మంత్ జగన్నాథ్ రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా దక్షిణ భారతంలోనే ఒక 1 ఆఫ్ ది బిగ్గెస్ట్ రథయాత్ర కింద రథయాత్ర జరిగింది. స్వామివారు నగర వీధుల్లో తిరుగాడుతూ ప్రతి ఒక్కరిని పలకరించి తన యొక్క కృపని, కరుణ కటాక్షాన్ని, దర్శనాన్ని భగవంతుడు ఇచ్చారు. ఈ రథయాత్రకి మనం చూసినట్టయితే గవర్నర్ గారు ఇచ్చేస్తారు, మరియు కొన్ని 10,000s of people, ఇప్పుడు 10,000 సంఖ్యలో మంది భక్తులు ఈ యొక్క 3 రోజుల రథయాత్ర మేళాకు వచ్చి ఎన్నో విధాలుగా ప్రయోజనం పొందారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నెన్నో మంచి కార్యాలు ఈ మందిరం ద్వారా జరిగాయి. ఇవన్నీ కూడా జగన్నాథ్ స్వామి వారి యొక్క ఆశీస్సులు, వారి అనుగ్రహం ద్వారానే ఎంతో మందికి ఈ మందిరం ద్వారా లాభం చేకూరుతుంది. అండ్ అటువంటి జగన్నాథ్ స్వామికి మొదటి బర్త్డే ఈ మందిరం ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. మన ఇళ్లలోనైనా సరే పిల్లలకి ఫస్ట్ బర్త్డే మనం ఎంత గ్రాండ్గా చేస్తాము, అలాంటిది మనకి ఇంతటి సేవా సౌభాగ్యాన్ని కలిగించిన జగన్నాథ్ స్వామి వారికి ఫస్ట్ బర్త్డే మనం ఎలా చేయాలి? అవునండి, మీరే చెప్పండి. మేము కాబట్టి స్వామివారి యొక్క ఈ ఫస్ట్ యానివర్సరీని 17వ తేదీ జన్మాష్టమితో కలిపి చేస్తున్నాము. ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా భగవంతునికి సుమారు 2,000 కిలోల పువ్వులతో అత్యద్భుతంగా భగవంతునికి పుష్పాభిషేకం చేయాలనుకున్నాము. దాంతోపాటుగా భగవంతుని యొక్క శ్రీ విగ్రహ వినోద సేవ, భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఒక మంచి అద్భుతమైన లేజర్ షో కూడా ఏర్పాటు చేయదలుచుకున్నాము. మరియు వేల మంది భక్తులను పిలిచి అందరికీ కూడా అన్నప్రసాద వితరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విధంగా ఎంతో అంగరంగ వైభవంగా మొదటి వార్షికోత్సవాలు చేయదలుచుకున్నాము. కాబట్టి ఇది అందరిలో కూడా మీరు అందరూ కూడా ఈ రండి. స్వామివారికి ఎంతో మనకి మనమే దయ చూపిస్తున్న, మనకు సేవనిస్తున్న భగవంతుడు కాబట్టి భగవంతుడికి ఫస్ట్ బర్త్డే మనందరం కూడా తల ఒక చేసి ఎంతో అంగరంగంగా వైభవంగా జరుపుదాము. సో మీరందరూ కూడా మీ యొక్క చైతన్య సహకారాన్ని అందించి ఈ ఫస్ట్ యానివర్సరీ ఒక మెమరబుల్ యానివర్సరీగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టెంపుల్ ప్రారంభోత్సవం కోవిడ్ సందర్భంగా చాలా సరళంగా చేశాము, కానీ ఫస్ట్ యానివర్సరీని మొత్తం నగరం మొత్తం దద్దరిల్లేలాగా అంగరంగ వైభవంగా చేద్దాము. కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించగలరు, అందించి స్వామివారి కృపకి పాత్రులు కాగలరు. జై జగన్నాథ్, హరే కృష్ణ.